మాటను స్పష్టంగా మనతో చెప్తున్నాడు. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకున్నది, అన్యజనుల్లో నేను మహోన్నతుడు అగుదును, భూమి మీద నేను మహోన్నతుడు అవుతాడట. సైన్యంలో గతిపెద్ద యెహోవా మనకు తోడుగా ఉంటున్నాడు, యాకోబు దేవుడు మనకు ఆశ్రయంగా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు దిగులు పడద్దు, నువ్వు బలహీన పడద్దు, నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడద్దు. మిక్కిలి మీరు జడిసిపోకండి, పరీక్షలు రాస్తున్న పిల్లరా మీరు జడిసిపోకండి, భయపడకండి. ఆయన మీకు ఏమవుతున్నాడు, తోడుగా ఉంటున్నాడు. నీ ముందున్నటువంటి ప్రతి పరిస్థితిని ఆయన అదుపు చేస్తాడు. నువ్వెందుకు ఇంకా భయపడాలి? దాని గురించి ఏమాత్రం కూడా నువ్వు కృంగిపోక్కర్లేదు. దేవుని మాటను బట్టి ధైర్యం తెచ్చుకుని దేవుని కొరకు నిలబడదాం. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధుడైన దేవుని యొక్క నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తా ఉన్నాను. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి చక్కటి మాటను గమనిద్దాం. చాలా సార్లు యేసుక్రీస్తు మనకి చాలా పద్ధతుల్లో మార్గమయ్యున్నాడు అన్న విషయాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం వింటూ ఉన్నాం. ఆయన మనకి ఏ ఏ విషయాలలో మార్గముగా ఉన్నాడో, ఏ విషయాలలో మనల్ని ముందుకు కొనసాగించాడో మీరు గమనించుకున్నారు. యేసుక్రీస్తు దేవునికి దగ్గర మార్గం, హీఈస్ ద వే. ఆయన దేవుని దగ్గరకు వచ్చేటువంటి లైఫ్, జీవపు మార్గం. ఆయన మన దగ్గరకు నడిపించిన ఈజ్ ద వే ఆఫ్ ట్రూత్, ఆయన సత్యం. ప్రార్థనకు ఆయన మార్గమయ్యున్నాడు, అలాగే పరిచర్యకు ఆయన మార్గమయ్యున్నాడు. ఈరోజు మరి విన్నాం కదా, సఫరింగ్స్కి ఆయన మన మార్గమయ్యున్నాడు. ఆఖరి విషయాన్ని చూద్దాం, ద వే టు గ్లోరీ, మహిమకు క్రీస్తు మార్గమయ్యున్నాడు. మహిమకు ఆయన మార్గముగా ఉన్నాడు. పాత నిబంధన కాలంలో నిర్గమకాండము 33వ అధ్యాయము, ఎక్సోడస్ 33:18, నిర్గమకాండము 33:18 ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 33:18 ఆయన ఇక్కడ ఏం చెప్పాడో చూద్దాం. ఒకసారి మోషేతో దేవుడు మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఉన్నటువంటి సంఘటన, మోషేతో అంటున్నాడు 17వ వచనంలో, కాగా దేవుడు, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదనని మోషేతో చెప్పాడు. ఒకసారి వినండి, దేవుడు ఒక మనిషి గురించి టెస్టిఫై చేసేటప్పుడు ఈ రెండు విషయాలు చెప్పాడు. మోషేతో మాట్లాడినప్పుడు చాలా అద్భుతమైన మాట చూడండి, ఇక్కడ ఏమన్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున నేను చేస్తాను. ఎవరు చెప్తున్నారు ఈ మాట? దేవుడు ఎవరి గురించి చెప్తున్నాడు? మోషే గురించి. మోషే డోంట్ వరీ, నువ్వేం చెప్తాను నేను చేస్తాను, నువ్వు మాట చెప్తున్నావు కదా దాని ప్రకారం నేను చేస్తానని. దేవుడే మనిషితో ఒక చక్కటి మాటను చెప్తున్నాడు. రెండో మాట, నీ మీద నాకు కటాక్షం కలిగింది. మోషే మీద ఆయనకంటే ఏం కలిగింది? కటాక్షం కలిగింది. నీ పేరును బట్టి నేను ఎరుగుదురని మోషేతో చెప్తున్నాడు. ఎవరి పేరును బట్టి? ఇప్పుడు నీ పేరు చెప్పుకో అక్కడ. నా పేరును బట్టి దేవుడు నన్ను ఎరుగుదురు అని చెప్పండి. ఆమేన్. ఆయన ఎరిగిన తర్వాత అప్పుడు ఏం చేశాడు తెలుసా? అతడు మోషే అన్నాడు, అన్నాడు దేవునికి తనకి ఒక ఇంటిమేషన్ వచ్చేసింది, ఒక క్లోజ్నెస్ వచ్చేసింది, ఒక రిలేషన్ వచ్చేసింది. ఆ మంచి బంధాన్ని క్యాష్ చేసుకుందాం అనుకున్నాడు మోషే. వెంటనే అన్నాడు అతడు, దయచేసి నీ మహిమను నాకు చూపు అన్నాడు. ఏమండి, నేను నీకు తెలుసు అన్నాడు దేవుడు, నేను నీ గురించి నీ పేరు బట్టి తెలుసు అనుకున్నాడు, నీవు ఏం చెప్తుంది నేను చేస్తానన్నాడు, నిన్ను నేను పూర్తిగా ఎరిగి ఉన్నాను అన్నాడు. అంతకంటే ఏం కావాలి? నన్ను, నా గురించి దేవుడు తెలుసుకుంటే, దేవునికి నేను అంతగా పరిచయస్తుగా మారితే అంతకంటే నాకు కావాల్సిన అనుభవం ఏముంది? కానీ మోషే ఒక అడ్వాంటేజ్ని వాడాడు. ఏంటంటే, నీ గ్లోరీ నాకు చూడాలి, నీ మహిమ నాకు చూడాలి, ఒకసారి చూపించన్నాడు. అప్పుడు ఆయన, నా మంచితనం అంతా నీ ఎదుటి కనిపిస్తాను, మహిమ చూపిస్తాను అనలేదు. దేవుడు ఏమన్నాడో చూడండి, నా మంచితనం అంతా నీకు చూపిస్తాను, యెహోవాను నామము నీ ఎదుటి ప్రకటిస్తాను. రెండోది ఏంటి? నా పేరు నీకు చెప్తాను. మొదటిగా నా మంచితనం నీకు చూపిస్తాను, రెండోది నేనేంటో, నా నేమ్ ఏంటో నీకు రివీల్ చేస్తాను. యెహోవా అనే నామమునకు చాలా అర్థాలు ఉన్నాయి, మనం చదువుతాం కదా, అనేక అర్థాలన్నీ మోషే చూశాడు, మోషే జీవితంలో అనుభవించాడు. యెహోవా సిద్కేను, యెహోవా రఫా, యెహోవా షమ్మా, యెహోవా నిస్సి, అన్ని మోసెస్ లైఫ్ లో ఎందుకు జరిగింది అంటే దేవుడు చెప్పాడు నేను చూపిస్తాను అన్నాడు. అందుకని చూపించాడు, నీ ఎదుట కనపరచదును, యెహోవాను నామం ఎదుట ప్రకటించదును, నేను కరుణించు వాని కరుణించదును, ఎవని ఎందుకు కనికరపడదును వాని ఎందుకు కనికరపరచదును, మరియు ఆయన నీవు నా ముఖము చూడజాలవు, ఏ నరుడు నన్ను చూచి బ్రతకడు. మరియు యెహోవా ఇదిగో నా సమీపం ఒక స్థలం ఉంది, నీవు ఆ బండ మీద నిలోము, నా మహిమ నిన్ను దాటి వెళ్ళి చూడగా ఆ బండ సందులో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను, నేను నా చెయ్యి తీసిన తరువాత నా వెనుక పార్శ్వం చూసేది కానీ నా ముఖం నీకు కనబడదని మోషేతో చెప్పేశాడు. దేవుడు ఒక మనిషి కోరుకున్న కోరికను కొంచెం తీర్చినట్లుగా ఉంది, ఎక్కువ తీర్చినట్లుగా ఉంది. దిస్ ఇస్ పాత నిబంధన కాలంలో జరిగినటువంటి ఒక మంచి సంఘటన. దేవుని కార్యాలు చూస్తున్నట్టుగా మోషే చాలా విషయాలు చూశాడు, దేవుని కార్యాలు చూశాడు. దేవుని యొక్క మహిమను అతను చూద్దాం అనుకున్నప్పుడు చూడలేకపోయాడు, కానీ ఆయన కార్యాలు జరుగుతుండేటప్పుడు మాత్రం దేవుని మహిమ చూశాడు. దేవుని మహిమను ప్రత్యక్షంగా తను చూద్దామనుకున్నప్పుడు చూడలేకపోయాడు, కానీ చూద్దాం అనుకుంటున్న పద్ధతిలో చూడలేకపోయాడు, కానీ దేవుని కార్యాలు మహిమగా జరుగుతుండేటప్పుడు మాత్రం మోషే దేవుని గుర్తుపట్టాడు. ఎందుకంటే మోషే కాలంలో ఫరో దగ్గరికి వెళ్లాల్సి వచ్చినప్పుడు 10 మార్లు ఫరో హృదయాన్ని కఠినపరుస్తూనే అద్భుతాలు చేసుకుంటూ వచ్చాడు దేవుడు. అవన్నీ దేవుని యొక్క మహిమలో జరిగిన అద్భుతాలని బైబిల్ చెప్తుంది. సో చాలా మందికి దేవుని చూడాలి, దేవుని మహిమను చూడాలని కోరిక కలిగి ఉంటారు. దేవుని యొక్క మహిమ మీకు ప్రత్యక్షపరచబడకపోవచ్చు, కానీ దేవుని కార్యాల యొక్క మహిమ మీ జీవితాలలో మీరు అనుభవించగలరని బైబిల్ చెప్తుంది. కొంచెం కాలం ముందుకు వచ్చిన తర్వాత దేవుని కార్యాలను బట్టి దేవుని మహిమపరుస్తున్న ప్రజల మధ్యలో దేవుని యొక్క మహిమ రెండోసారి ప్రజలకు ఎక్కడ కనపడిందంటే, మరి సొలొమోను మండపంలో మొట్టమొదట దేవుని యొక్క మందిరం కట్టబడినప్పుడు దేవుని యొక్క గొప్ప మహిమా ప్రభావం ఆ మందిరం ఆవరణం మీ మీదకు దిగి వచ్చును అని ఉంది. ద సెకండ్ గ్లోరీ ఆఫ్ ద గాడ్, దేవుని గొప్ప మహిమ ఆ ప్రదేశం పైకి వెలుగుగా దిగి వచ్చింది. ఇది అప్పుడు ప్రజలు కొంతమంది దూరం నుంచి ఆ వెలుగును చూశారు, కానీ దేవుని ముఖాముఖి చూడడానికి ఎవరు కూడా ప్రయత్నం చేయలేదు, అవకాశమే లేదు. రెండవది ఎప్పుడు జరిగిందంటే ఎజ్రా కాలంలో జరిగింది. ఆ మొదటి మండపం గుడారమది మొదటిది, రెండవది ప్రత్యక్ష గుడారం తర్వాత కట్టిన మొదటి సొలొమోను మండపంలో ఆ దేవ దావీదు ఉంచిన పద్ధతి ప్రకారము సొలొమోను కట్టినటువంటి టెంపుల్ ని దేవుని యొక్క మహిమ వచ్చింది. తర్వాత ఎజ్రా కాలంలో ఆ మొదటి దేవాలయం పడగొట్టుబడిన తర్వాత సెకండ్ టైం అది కట్టారండి. ఎజ్రా 3:11 ఆ విషయం ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆ ప్రదేశంలో పునాదులు వేస్తుండేటప్పుడు అగైన్ దేవుని యొక్క మహిమ ఆ ప్రదేశంపై వచ్చింది అన్న విషయం చూస్తాం. అది కూడా మళ్ళీ నెబుకద్నెజర్ టైంలో వచ్చినటువంటి పరిస్థితులు కొట్టివేయబడినప్పుడు హగ్గయి కాలంలో, అంటే ఆల్మోస్ట్ ఓల్డ్ టెస్టమెంట్ ఎండింగ్ టైంలో 2:3 మళ్ళీ 9 హగ్గయి 2 అలాగే 9:3 మరియు 9 అప్పుడు మళ్ళీ ఏం చేశాడంటే కడవరి మందిరం యొక్క మహిమ మొదటి మందిరం యొక్క మహిమ కన్నే అధికంగా ఉంటుందని చెప్పి దేవుడు తెలియచేశాడు. చూడండి, ఆ మొదటి మహిమ అనే పదంలో దేవుని యొక్క ప్రసన్నతను దేవుని యొక్క ప్రత్యక్షతను మాట్లాడటం జరిగింది, కానీ ప్రభావాన్ని చూడలేదు. క్రియలు జరిగాయి కానీ ప్రసన్నతను చూడలేకపోయారు. మరికొంచెం కాలంలోకి వచ్చేటప్పటికి దేవుని మందిరంలోనే ప్రభావం కనపడింది, మనుషులకి ఎవరికి లేదు. ఇక తరువాత కాలంలోకి వచ్చేటప్పటికి కూడా మందిరముతోనే దేవుడు కనపడుతుంది. ఇక ప్రజలెవరికి కూడా డైరెక్ట్ గా దేవుని దగ్గరికి వెళ్ళటానికి కానీ దేవునితో మాట్లాడడానికి కానీ దేవునితో ప్రార్థించడానికి కానీ దేవునితో ఏ సంబంధం లేకుండా నిబంధనను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది యేసుక్రీస్తు వారి కాలంలోకి వచ్చేసిన తర్వాత లోకంలోనికి మహిమ ప్రవేశించింది. ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 4:8 Matthew 4:8 ఇక్కడ ఈ మహిమ తెలుసుకున్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఇప్పటికీ ప్రజలు ప్రార్థన చేస్తున్న వాటిలో వీటిలో ఉంటారండి. మత్తయి సువార్త 4:8 Matthew 4:8 గోస్పెల్ ఆఫ్ Matthew 4:8 ఆయన ఏం చేశాడు చూడండి. అపవాది మరలా అపవాది మిగులు ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తొడుకుని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఏం చూపించాడండి, ఎవరు చూపించారు? మనం కూడా ఈ లోకంలో ఏదైనా మహిమ పొందాలి అని అంటే అయితే ఖచ్చితంగా సాతాన్ చేతుల నుంచి పొందాలి, లేకపోతే దేవుని దగ్గర నుంచి పొందాలి. దేవుని దగ్గర నుంచి ఎలా పొందాలో నీకు తెలియనప్పుడు, దేవుని యొక్క మహిమ ఏంటో నీకు తెలియనప్పుడు, దేవుని మహిమ ఎంత పద్ధతిలో ఉంటుందో, దేవుని ఎలా మహిమపరచాలో నీకు తెలియనప్పుడు ఖచ్చితంగా నువ్వు పొందుకునే మహిమ ఏదైనా ఉంది అంటే ఆర్టిఫిషియల్ గా సాతాన్ దగ్గర నుంచి టెంపరీగా భూమి మీద మాత్రమే నువ్వు సంపాదించుకునేది మహిమ ఉంటుంది. దీనికి రకరకాల పేర్లు పెట్టుకోవచ్చు నువ్వు. అయితే యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత జరిగిన ఒక చక్కటి సంఘటన మనం చూద్దాం. Luke 2:9 Gospel of Luke 2:9 Luke 2:9 ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను, ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రభువు దూత వాళ్ళ దగ్గరికి వచ్చింది. తర్వాత ఏం జరిగిందండి? ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశిస్తుంది. ఈ మహిమ అనే పదాన్ని మనం అర్థం చేసుకోవటానికి ఇప్పుడు మనకి మనసు సరిపోదు, మన మైండ్ సరిపోదు, మన బ్రెయిన్ సరిపోదండి. మీరు ఈ మహిమ, దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించను అని అంటే మీరేమనుకుంటున్నారో చెప్పనా? ఒక మనిషిలో నుంచున్నప్పుడు వెనకాల చక్రం తిరుగుతుంది అనుకుంటున్నారు, పైన ఒక రింగ్ ఉంటుంది అనుకుంటున్నారు, లేకపోతే అదే సినిమాలో తిప్పుతూ ఉంటారు కదా, అలాంటి రింగ్ ఒకటి వెనకాతలు పెట్టి ఫ్యాన్కి తగిలిస్తే తిరుగుతూ ఉంటాయి కదా. అప్పుడప్పుడు మీరు సెట్టింగ్లు చూడలేదా? ఇప్పటికీ కూడా క్యాలెండర్లోను కొన్ని ఈ కార్డ్స్లో మహిమ అంటే అదే అనుకుంటున్నారు, అదే వెలుగుతుంటారు అక్కడ. కాబట్టి దేవుని ప్రభావం వీళ్ళ మీద ఉందేమో అనేటువంటి ఆలోచన అనేక మందికి పట్టుకుని ఉన్నారు. వాస్తవం వేరే ఉంది. దేవుని యొక్క మాట ఏమందో, ఆ మహిమ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. దేవుని యొక్క మహిమ ఆ ప్రదేశంలో ప్రకాశించింది అని అంటే ఖచ్చితంగా ఏమై ఉంటుంది చెప్పండి? ఇట్ మే బి బ్రైట్ లైట్, వెయిట్, మంచి తెల్లటి ప్రకాశవంతమైన ఒక వెలుగు ఏదో అక్కడ ఉండుంటుంది. ఆ వెలుగుని మనం రింగుల్లోనో రంగుల్లోనో తయారు చేయడానికి అయితే కుదరదు, బైబిల్ చెప్తుంది. ఆ మహిమ వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు ఏమయ్యారట, భయపడారు. అంటే నీ జీవితంలో నువ్వు దేవుని యొక్క ప్రభావము గనక, వెలుగు గనక, మహిమ గనక నీ మీద ఉంటే కొంతమంది మనుషులు కొంతమంది పరిస్థితుల్లో నిన్ను చూసి ఏమవ్వాలి, భయపడతారు. యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఆ మహిమను బట్టి అనేక మంది ఆయన వెంబడించారు. ఆయన దేవుని యొక్క మహిమను ప్రజలకు చూపించినప్పుడు దేవుని గణపరచారని బైబిల్ చెప్తుంది. ఏం జరిగింది మరొకసారి చూద్దాం. 11వ అధ్యాయం యోహాను సువార్త, జాన్ చాప్టర్ 11 వర్స్ 4. యోహాను సువార్త 11వ అధ్యాయము, జాన్ 11 వర్స్ 4, 4వ వచనం, 11:4. ఇది యేసు ఇది విని ఏమన్నాడో చూడండి. యేసు అది విని, ఈ వ్యాధి మరణం కొరకు వచ్చింది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినది అనెను. ఏమిటి దేవుని కుమారుడికి వచ్చిన మహిమ ఏంటి? లాజరు తిరిగి లేచినప్పుడు దేవుని కుమారుడికి వచ్చిన మహిమ ఏంటి? దేవునికి వచ్చిన మహిమ ఏంటి? గమనిస్తే మొట్టమొదట జరిగిన సూచక క్రియ ద్వారా యేసుని ఎవరు గుర్తించలేదు. ఇదేదో జరిగిపోయిందిలే అనుకున్నారు. కానీ ఈ క్రియ జరిగినప్పుడు చనిపోయిన తరువాత 3 దినాలు సమాధిలో ఉంచబడిన తర్వాత 4వ రోజు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళేటప్పుడు అనేక మంది ఏడుపులతో ఉన్నారు. యేసు కూడా ఏడ్చాడు. ఆ ఏడుపులు చూసి అక్కడ 6 గురు 7 గురు ఏడిచినట్టు ఉంటుంది. ఈ ఏడుపులు చూసి పాప ఆయన కూడా బాధపడి సమాధిలో ఉన్న లాజరు లే అన్నప్పుడు బయటకు వచ్చేస్తాడు. ఆ లాజరు బయటకు రావడానికి ముందు యేసుక్రీస్తు వారు చెప్పిన సంఘటన ఏంటంటే, ఈ పని ద్వారా మనుష్య కుమారుడు గుర్తించబడతాడు, మనుష్య కుమారుడికి మహిమ వస్తుంది, తద్వారా ఎవరికి మహిమ వెళ్తుంది? దేవుని కుమారునికి మహిమ వెళ్తుంది అని చెప్పాడు. ఈ మహిమ ఒక పరిస్థితుల మధ్య మనుషులకు ఎవరికి అసాధ్యమో, జాగ్రత్తగా వినండి, దేవుని యొక్క కుమారుడు మహిమ పరచబడాడు అని అంటే మనుషులకు అసాధ్యమైన, మనుషులు చెయ్యలేనటువంటి, మనుషుల వలన అవ్వనటువంటి, మనుషుల ప్రేరేపణలకు జరగనటువంటిది ఏదైనా ఆయన చేస్తే అప్పుడు ఆయన గుర్తింపులోకి వస్తాడు. అంతేనా? అందరూ చేయగలిగింది మీరు చేస్తే గుర్తింపు వస్తుందా? లేదు. అప్పుడు వరకు ఎవరు చేయలేకపోయినా సమాధిలో మనిషి బయటకు రావడం అన్నది వాళ్ళకి తెలుసు. 3 రోజులు అయిపోయింది, కుళ్ళు పట్టేస్తాడని చెప్తున్నారు. అలాంటి సందర్భంలో మనిషి కుమారుడు మహిమకు ఆ కార్యం జరిగింది. 11వ అధ్యాయం 40వ వచనం, జాన్ 11 వర్స్ 40. యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అన్నాడు. 4 దినాల తర్వాత మార్తతో చెప్తున్నటువంటి మాట ఇది, జాన్ 11 వర్స్ 40. యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో ఏమన్నాడు? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూస్తావని ముందుగానే ఆయన ఆ మార్తతో చెప్పాడు. అది అక్కడ జరిగింది. చూడండి, ఇక్కడ నమ్మితే దేవుని మహిమ, నమ్మకపోతే దేవునికి మహిమ లేదు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఒక్కసారి ఇంకొంచెం లోపలికి వెళ్దాం. యోహాను సువార్త 17:22, John 17:22. యోహాను సువార్త 17వ అధ్యాయము 22వ వచనం, John 17 verse 22. మనము ఏకము యున్నలాగన, యేసుక్రీస్తు వారి ప్రేయర్ అండి. జాన్ 17 ఈజ్ ద చాప్టర్ ఆఫ్ ప్రేయర్ ఆఫ్ జీసస్. చాలా మంది యేసు ప్రభు ఎలా ప్రార్థన చేశాడు, ఎక్కడ చేశాడు, ఎంతసేపు చేశాడు, మనం ఎలా చేయాలని చాలా మంది అనుకుంటాం. ఎక్కడెక్కడ ఎలా ప్రార్థన చేశాడో చాలా సందర్భాల్లో రాయబడింది. హార్ట్ ఫుల్ గా దేవునితో ఒక కనెక్షన్ ఎలా ఉండాలో అతని ప్రదేశంలో ప్రార్థన చేసి మన కొరకు చూపించాడు అని ఏం చెప్పాడో చూద్దాం. 22, మనము ఏకమయ్యునలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. ఎవరు ఎవరితో ఎవరి గురించి చెప్పిన మాట? తండ్రి తో యేసు చెప్తున్న మాట. ఏం చెప్పాడు జాగ్రత్తగా చూసి చెప్పండి. మనము ఏకలో ఏకమే. ఎవరు మనము? తండ్రి, యేసు, ఇద్దరు. తండ్రి యేసు ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండాలి. అంటే ఎవరు వారు? మనము. అంటే దేవుని వాక్యమును దేవుని నమ్మినటువంటి మనము. ఇప్పుడు మనము యేసు, క్షమించండి, దేవుడు ఏకమంట. యేసుకి దేవునికి మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఒక విశ్వాసికి దేవునికి మధ్యలో అలాంటి సంబంధము ఉండడానికి అని చెప్పి ఏం చేశాడో చూడండి. 22, ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఏమిచ్చాడు? ఇప్పుడు ఏసే మనకి ఎవరు మహిమ ఇచ్చేశాడు? దేవుని యొక్క, దేవుని ద్వారా యేసుకి సంక్రమించబడిన మహిమ ఏది? తండ్రితో కుమారుడు ఎలాంటి సంబంధాన్ని కలిగి ఉన్నాడో అదే సంబంధాన్ని మనకు తండ్రితో కలిపి ఉండడానికి యేసయ్య మనకిచ్చేశాడు. దేవునికి స్తోత్రం. మీరు పక్కన చెప్పండి, నీవు తండ్రి మంచి సంబంధం కలిగి ఉన్నారు, దేవుని మహిమ నీతో ఉంది, మనము దేవుని మహిమలో ఉన్నాం. నిజానికి ఈ మాట చాలా మందికి అర్థం కాదు. దేవుని వాక్యం చదువుతున్నప్పటికీ కూడా చదవండి, దాన్ని పూర్తిగా అర్థం చేసుకోండి. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు వచ్చిన గొప్ప లాభం ఏంటి, ఇప్పుడు మనల్ని తండ్రికి ఏం చేశాడు, ఇప్పుడు అటాచ్ చేసేసాడు. ఇప్పుడు వరకు పాపులము లోకులము రకరకాలుగా ఉన్న మనల్ని తీసుకెళ్ళి ఇప్పుడు కనెక్ట్ చేసేసాడు. ఫస్ట్ గ్లోరీ. నెంబర్ టూ, 23, వారి యందు నేను నా యందు నీవు ఉండట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియు, లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితని. మళ్ళీ మళ్ళీ మహిమ ఎందుకు ఇచ్చాడంటే చెప్పండి. ఇప్పుడు చూడండి, అక్కడ వాక్యం బాగా చదవండి, ఎంత చక్కగా ఉందో. వారి యందు నేను నా యందు నీవు, అంటే మనలో యేసు, యేసు దేవుడు, దేవునిలో యేసు, యేసులో మనము ఎలాగైతే కనెక్షన్ కలిగి ఉన్నామో ఇలాంటి కలెక్షన్ కలిగి ఉండడానికట మనము అందరినీ కూడా సంపూర్ణులుగా చేయటానికి దేవుడు ఏం చేశాడట, నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించాడు. దిస్ ఇస్ అ వండర్ఫుల్ రివలేషన్. ఈరోజు తండ్రి అయిన దేవుడు యేసుని అయితే ఎలా ప్రేమించాడో, పరలోకంలో ఉన్నటువంటి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి యేసు ఉండగలిగాడో, భూమి మీద ఉన్న మనకి నీకు, ఈరోజు దేవుని వాక్యం వింటున్న నీకు దేవునికి మధ్య అదే సంబంధం. యేసుకి తండ్రికి మధ్య ఏ బంధం ఉందో ఈరోజు భూమి మీద నీకు తండ్రికి మధ్యలో అదే బంధం ఉంది. ఆ విషయాన్ని యేసు ప్రత్యక్షపరిచాడు, ఇచ్చి చెప్తున్నాడు. అలాంటి ప్రేమతో మన ఇద్దరికి ఉండడానికి నేను నాకు అనుగ్రహించిన మహిమను మీకు ఇచ్చేశాను అన్నాడు. ఎవరికి ఇచ్చాడు ఇప్పుడు? ఇందాకేం చెప్పాడు, తండ్రితో మనము కలిగి ఉండడానికి మొదట మహిమనిచ్చాడు, రెండోది మనకు యేసుతోనూ తండ్రితోనూ ఒక మంచి సంబంధం కలిగి ఉండి మనల్ని యేసుని ఎలాగైతే దేవుడు ప్రేమించాడో మనల్ని కూడా అలాగే ప్రేమిస్తున్నాడని తెలుసుకోవడానికి తన మహిమనిచ్చాడంట. ఒకసారి పక్క వాళ్ళకి చెప్పండి, తండ్రి అయిన దేవుడు యేసుని ఎలా ప్రేమించాడో నిన్ను కూడా అలాగే ప్రేమించాడు, నిన్ను కూడా అలాగే ప్రేమించాడు. అందుకోసం దేవుడు తన ప్రేమను, యేసయ్యకి ఇచ్చిన ప్రేమను, ఆయన మహిమను నీకు ఇచ్చేశాడు. నేను రెండు చూపించాను ఇప్పుడు. నువ్వు మొదటిగా దేవుని మహిమను నువ్వు పొందుకున్నావు, రెండవదిగా తెలుసుకోవడానికి కూడా నువ్వు రెండో మహిమను పొందుకున్నావు. నెక్స్ట్ 24, తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలనని కోరుచున్నాను. మూడవ మహిమ, ఎక్కడికి వెళ్తారట యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాడు? తండ్రి దగ్గరికి. డౌటా? తండ్రి దగ్గరికి వెళ్తాడు కదా. ఇప్పుడు మనకి డౌట్ ఏంటి, మనం వెళ్తామో లేదా అన్నది మన డౌట్ కదా. ఇప్పుడు చాలా ముందుకున్న సమస్య ఏంటి, నువ్వు పర్లోకి వెళ్తావా వెళ్తావా అని ఎవరైనా ఛాలెంజ్ చేస్తే కొంచెం చల్లబడిపోదు. మొదటి ఎస్ అంటాం, తర్వాత కొంచెం దిగితే తర్వాత పూర్తి దిగిపోదు. ఎందుకంటే డౌట్, పాపాలు లేనివాడు ఎవరున్నాడండి అనుకోండి. కానీ యేసుప్రభు వారు ఇచ్చినటువంటి మహిమ ఏంటో తెలుసా, నిన్ను పరలోకంలో కూర్చుండనిచ్చే మహిమ నీకు ఇచ్చేసాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి ఎవరికి, పరలోకంలో కూర్చునే మహిమను మీకు ఇచ్చాడు, సో భయపడద్దు. మూడు రకాల మహిమలు ఇచ్చేసారు. ఇప్పుడు మీరు యేసు, ఇప్పుడు నేను నా అబ్రివేషన్ చూడండి, యేసు ఇజ్ ఈక్వల్ టు దేవుడు, ఇజ్ ఈక్వల్ టు ప్రజలు. ఇప్పుడు దేవుని దగ్గరికి యేసు వెళ్ళిపోయాడు, మిగిలింది మనము దేవుడు. ఇప్పుడు యేసు నువ్వు ఒకటే, మీరు యేసు ఒకే మహిమను పొందుకుని ఉన్నారు. ఈ మహిమ మార్గాన్ని మనకి ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఇది అర్థం చేసుకుంటే నీ జీవితంలో ఇంకొకసారి తత్తరపడవు, భయపడవు, వేదన చెందవు, కలవరపడవు, ఏమవుద్దు అనేటువంటి టెన్షన్ ఉండదు. హాయిగా హ్యాపీగా దేవుని కొరకు నువ్వు జీవించడానికి ఇష్టపడదు. ప్రమాదం ఎక్కడ జరిగిందో తెలుసా, రోమా పత్రిక 3:23 పెద్ద భయంకరమైనటువంటి ఒక సత్యం బయటపడిందండి. రోమన్స్ 3:23 రోమన్స్ 3:23 ఏముందో చూసారా, అక్కడ ఎంత సత్యం ఉందో. ఇక్కడ ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు. అంటే దేవుడు మహిమ ఇచ్చేసాడు అన్న విషయం మీకు కాదు, ఆల్రెడీ పౌలు కూడా చెప్తున్నాడు, కన్ఫర్మ్ చేస్తున్నాడు, అందరికీ మహిమ వచ్చింది. అయితే దాన్ని మనం ఏం చేయలేదు, పొందటం లేదు, పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటి, పాపం. ఏదో ఒక బలహీనత మనం పట్టుకుని ఆ బలహీనతను వదిలిపెట్టకపోవడం వలన, ఆ పాపం వలన వచ్చినటువంటి జీతం ఏంటంటే మహిమను మనము పొందుకోలేకపోతున్నాం. అప్పుడు ఒకసారి ఆలోచిద్దాం. ఈరోజు మన జీవితంలో ఎన్ని భయంకరమైన సంఘటనలు ఎదుర్కొంటున్నామో, ఈ పరిస్థితుల్లో దేవుని దగ్గరికి వెళ్ళాలి అని దేవుని యొక్క కృప కలిగిన యేసుక్రీస్తు వారు ఎన్నో విషయాల్లో మనకు సహాయం చేశాడు. అయితే ఆ సహాయాన్ని మనం ఇంకా టచ్ చేయలేకపోతున్నాం. ఈ విషయం ఇప్పుడు అర్థమవుతుంది. దేవుడు తన మహిమను ఉచితంగా ఇచ్చాడా ఖరీదు ఇచ్చాడా? ఫ్రీయే కదా. యేసుప్రభ రేమ కండిషన్ లేకుండా ఆయన బాగా ఆరోగ్యంగా మంచి మనస్తత్వం ఉన్నప్పుడు విల్ రాసి పెట్టేశాడు, ఇదంతా నేను ఇచ్చేస్తున్నాను తండ్రి అని గాడ్కి డిక్లేర్ చేశాడు. ద ఫాదర్ లార్డ్ యాక్సెప్ట్ చేశాడు. ఓకే, ఎందుకంటే జీసస్ ఏం చేస్తే అది తండ్రి యొక్క చిత్తం కదా, యాక్సెప్టెడ్. మనకు వచ్చేసింది. ఇప్పుడు మనం పాపం చేసి ఏం చేయట్లేదు, దాన్ని అందుకోలేకపోతున్నాం, పొందుకోలేకపోతున్నాం, కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి ఇప్పుడు మనకి ఇవ్వబడ్డ మహిమను మనం ఉపయోగించాలా వద్దా, తీసుకోవాలా వద్దా? ఒకసారి ఇలా చేయి చాచితే ఎంత దూరం వెళ్తుంది? మీది చేయి చాచండి. మీ మీ ఏ వేలు మీకు పొడవుగా ఉంది, దానికి అంటుకునే దగ్గరలో ఉంది మహిమ. మీ మీ పొడవైన వేలుకి అంటుకునే ప్లేస్లోనే ఉంది. మీరు ఎంత ముందుకెళ్తే అది ముందుకెళ్తుంది. ప్రాబ్లం అక్కడే ఉంది. ఎంత దగ్గరలో ఉందో చూసుకోండి ఇప్పుడు దేవుని మహిమ. నేను సింపుల్ టెక్నిక్ చెప్తాను, చేసేయండి తొందరగా. మీరు పట్టేసుకోవాలని నేను కూడా అనుకుంటాను. నెంబర్ వన్, మొదటి కొరింథీ 6:20 త్వర త్వరగా చూసేయండి. చాలా విషయాలు మీతో చెప్పాలి ఈరోజు. 1 Corinthians 6:20 మీరు దేవుని మహిమ పొందడానికి షార్టెస్ట్ వేసు బైబిల్లో ఉన్నాయి. చాలాసార్లు మీరు వింటారు కానీ వాటిని ఈ రకంగా వినరు, అందుకని మళ్ళీ చెప్పాలి. మొదటి కొరింథీ పత్రిక 6:20 విలువ పెట్టి కొనబడ్డవారు గనుక. సింపుల్, మీరు ఆ మహిమను పొందాలంటే ఫస్ట్ దేని పెట్టుబడికి పెట్టాలి? దేనండి ఒకసారి చెప్పండి, ఎవరికైనా చెప్పండి. దేహంని పెట్టుబడి పెట్టాలంట, మన బాడీనే పెట్టుబడి పెట్టాలంట అని చెప్పండి. ఇప్పుడు మీ బాడీని పెట్టుబడి పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. మీ దేహంతో ఏం చేయాలి ఇప్పుడు? దేవుణ్ణి మహింపరచండి. ఎలా మహింపరుస్తారు? మీ బాడీతో మీరు ఎలా దేవుని మహింపరుస్తారు చెప్పండి? చక్కగా డెకరేట్ చేసుకుంటే దేవునికి మహిమ రాదా? రాదా. మంచిగా ఆర్నమెంట్స్ వేస్తే రాదా? మంచి బట్టలు వేసుకుంటే రాదా? మంచి ఫుడ్ తింటే ఏంటండి రాస్తారు రాదా? నేను తోస్తే చెప్పండి. దేవుడు సింపుల్, నేను మీ చెయ్యి ఎంత దూరం పెట్టమన్నాను అంతే, పట్టుకోండి. ఇప్పుడు మీ దేహంతో మీరు దేవుణ్ణి ఏం చేయాలి? మీరు విలువ పెట్టుకున్నారు, యూజ్లెస్ కాదు, యూజ్ఫుల్. ఇప్పుడు వాడేయండి, మీ బాడీతో మీరు దేవుని మహింపరచేయండి. సుప్రం, చాలా మంది దేవుని మహింపరచడానికి శరీరాన్ని వాడనంటే హల్లెలూయా అనుకుంటున్నారు. ఇది కాదు, అది ఆరాధనలో ఒక భంగిమ. అందుకని దేవుని మహింపరచడం అంటే వర్షిప్ చేయడం మాత్రమే కాదు, కూర్చుపోయి ఎవరికి కదకుండా బైబిల్ పట్టుకుని పుస్తకాలు పుస్తకాలు పేజీలు పేజీలు చదివేయడం అది కాదు. అది నువ్వు నీ కోసం చదువుకుంటున్నావు. జస్ట్ బాడీతో ఏం చేయాలి ఇప్పుడు? దేవుణ్ణి మహింపరచండి. ఎలాగండి? సమస్య ఇక్కడే వచ్చేసింది. ఎవరికి నచ్చినట్టు వాడు బైబిల్ని మార్చేసుకుని, ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు దాన్ని ఉపయోగించేసుకోవడం మనం నేర్చేసుకున్నాం ఈ విషయాన్ని బట్టి. సీక్రెట్స్ కదా, నేను కూడా చెప్పను. రెండో విషయం చెప్తాను. యోహాన్ సువార్త 15:8 John 15:8 మొత్తం మీరు మెసేజ్ వినేటప్పటికీ మీరు బాడీలతో చేస్తారో ఇక దేంతో చేస్తారో తేలిపోవాలి. యోహాన్ సువార్త 15:8 John 15:8 సెకండ్ పాయింట్ చెప్తున్నాడు. మీరు చేయాల్సింది ఏంటంటే మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడను. మీరు ఏం చేయాలి? రెండోది బాగా ఫలించండి. ఒక ఇల్లు ఉన్నోడు 10 ఇళ్ళు కొనండి, ఒక బిడ్డ ఉన్నోడు 20 బిడ్డలు కనండి. మొన్న ఎవరో సాధ్వి చెప్పాడు కదా, మనిషికి ఒకడు 4 బిడ్డలు కనండి అన్నాడు. సో మీ ఇష్టం, ఒక జత బట్టలు ఉన్నోళ్ళు 30 జతలు కొనండి, ఒక కారు ఉన్నోళ్ళు 10 కార్లు కొనండి, ఒక బండి ఉన్నోళ్ళు 20 బండ్లు కొనండి. ఇంకేం కావాలో చెప్పండి, ఫలించండి. మీరు బాగా ఫలించండి. మరి ఇదే కదా లోకంలో ఫలింపు. ఇలా ఉంటేనే కదా అందరూ చాలా హ్యాపీగా అనుకుంటున్నారు. నిన్న ఒక పాపను అడిగారు, పాప ఏంట్రా ఇంత హడావిడి చేసావు అని అంటే, మా మమ్మీ ఒక జడ వేస్తే సింగిల్గా ఉంటుందని 30 జడలు వేసింది అంది. 30 అనేది సంఖ్య ఎక్కువ కాదా? ఒక జడ అల్లడానికే మనకు టైం లేని పరిస్థితుల్లో వాళ్ళ అమ్మ 30 జడలు అల్లి 30 కలిపి ఒక రకంగా కట్టింది. ఏమనాలి? మా పిల్లకి జుట్టుల ద్వారా మేము ఫలింపును చూపిస్తాం అనుకున్నట్టుంది. ఏదో సంథింగ్ ఎక్కువ నెంబర్ నెంబర్ నెంబర్. నా బాధ అది, ఆవిడ వేసుకున్నందుకు కాదు, వేసినందుకు టైం ఆవిడకు ఉంది, వేయించుకునే ఓపిక ఈవిడకు ఉంది, మన నాకేంది నొప్పి. బైబిల్ చెప్తుంది మీరు బాగా ఫలించండి అంటే ఏం చేయాలి చెప్పండి? మీ ఇంటి నిండా ఫర్నిచర్ కొనండి, బాగుదా? ఫుల్ బ్యాంకులన్నీ దోచేసినంత డబ్బు సంపాదించేయండి, ఫలింపు కాదా? ఇక్కడ మీరు లాభలేదు. పోనీ అమెరికా, లండన్, జపాను, జర్మనీ, రష్యా, శ్రీలంక, పాకిస్తాన్ ఎక్కడికి వెళ్తే అక్కడికి డిగ్రీలు అన్ని చదివేయండి, వద్దా? అది ఫలింపు కాదా బాబు? మరి ఏంటండి ఫలింపు? దేవునికి మహిమ. ఓకే, ఉద్యోగాలు రాలేదు కదా, మంచి ఉద్యోగాలు చేసేయండి. ఐఏఎస్లు అయిపోండి, అందరూ ఐఏఎస్లు అయిపోండి, అందరూ ఐపీఎస్లు అయిపోండి, అందరూ జడ్జిలు అయిపోండి, అందరూ పార్లమెంటేరియన్స్ అయిపోండి, అప్పుడు ఫలింపు కాదా? మరేంటండి ఫలింపు? యేసుక్రీస్తు వారు చెప్పిన ఫలింపు ఎంత సింపుల్గా చూడండి, దేహంతో మహింపరచేయండి అన్నాడు, సింపుల్. రెండవది బాగా ఫలించేయండి అన్నాడు, బాగా ఫలించేయండి. నెంబర్ 3 సీక్రెట్ నేను చెప్పను, 2 కొరింథీయులు 9:2 మీరు చదివిన బైబిల్ మిమ్మల్ని ఎప్పుడు ఛాలెంజ్ చేయలేదేమో కానీ నన్ను సిగ్గుపరుస్తా ఉంది ప్రతిసారి. 2 కొరింథీయులు 9 త్వరగా త్వరగా, నేను చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. 11వ వచనం 2 కొరింథీయులు 9:11 ఇక్కడ మీరు 11 నుంచి 13 విషయాలు మీరు చదివేసుకుంటే దానిలో స్పష్టంగా ఉన్నది ఏంటంటే దేవుని మహిమపరచడం గురించినటువంటి విషయము లాస్ట్ వచనంలో ఉంది. దీనికి కంటెంట్ అంతా మీరు చదివేస్తే నేను చెప్తాను, 3 విషయాలు వినండి. మొదటిగా నేను చెప్పాలంటే ఔదార్యము కలిగి ఉండాలి, 2వది పరిచర్య ధర్మము చక్కగా చేయాలి, 3వది ధారాళంగా ఇవ్వాలి. ఇది ఇవ్వడం గురించి ఉంటుంది. మొదటిది హెల్పింగ్, సహాయం చేయాలి, పరిచర్య చేయాలి, అన్ని విషయాలలో పరిచర్య చేయాలి. 2వది ఎలా చేయాలట, చక్కటి ఔదార్యంతో చేయాలంట. అంటే ఎలాగా ఔదార్యం అంటే, నిన్న నేను ఎక్కడో ఫేస్బుక్లో ఒక కొటేషన్ చూశాను, దానిలో ఉంది 5 గురికి సరిపడా అన్నం ఉండి అమ్మకు సరిపడనేది ఉండకపోతే ఆకలి వేయటం లేదు అని చెప్పేదే అమ్మంట. పిల్లలు 5 గురుండి 5 గురికి సరిపడా అన్నమే ఉంటే తల్లి ఏమంటదట, నాకు ఆకలి వేయట్లేదురా మీకోసమే అని చెప్పేసి మొత్తం పెట్టేస్తుందంట. ఔదార్యం అంటే తన దగ్గర ఉంచుకోకుండా, తనది అని దాచుకోకుండా, తన వాటా అని పంచుకోకుండా సంపూర్తిగా ఇవ్వగలగడం ఔదార్యం. మనం చేసేటప్పుడు అలా చేయాలంట, ఔదార్యము కలిగి పరిచయ ధర్మం. మళ్ళీ ఎలా చేయాలి, పిసిని కొడుగా కాదు, ఎలా చేయాలి, ధారాళంగా. మీరు ఎప్పుడు మీటింగ్లోకి వెళ్తే డబ్బులు ఇచ్చే ముందు చెప్పరా ఈ మాటలు, ఈ వచనంలో ఎత్తిపెట్టి చెప్తారు మీకు, అప్పుడు ఇంకోలాగా అర్థమవుతాయి. ధారాళంగా చేస్తే మీరు ఏమవుతారట, ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కరణించు యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచుచున్నారు. ఈ పని చేస్తే దేవునికి ఏమొస్తుంది ఇప్పుడు? ఎవరైనా మీకు ఎప్పుడైనా ఇలాంటి ప్రసంగాలు వినేటప్పుడు నీకున్నదంత ఇచ్చే ఇప్పుడు దేవుడు ఇచ్చేమన్నాడు అనుకోండి, ఎవరు ఇచ్చేయగలరు చెప్పండి? 2 జోబుల్లోకి మార్చారు నోట్లు, మార్చరా? మీ జిప్పుల్లో కూడా 2-3 జిప్స్ ఉంటాయి, ఒక జిప్లో నుంచి ఇంకో జిప్లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చేపడతారు. ఎందుకు, ఈడికేమో అని అలాగే చెప్తాడు, రేపు బస్సుకి ఎవడెత్తాడు డబ్బులని, ఏదో ఆలోచిస్తుంది నీ మైండ్. వెంటనే ఇవ్వాలి అని అనిపించినా అంత హార్ట్ఫుల్గా ఇవ్వడానికి కొంచెం నొప్పిగానే ఉంటుంది, ఇవ్వలేము కూడా. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుని మహిమపరచడం విషయంలో అలా గనక చేయగలిగితే ఖచ్చితంగా దేవుని మహిమ వచ్చేస్తుంది అనట. మీరు ఎలా చేయగలరో చూసుకోండి. నెంబర్ 4 1 పేతురు 4:4 విషయం చెప్తున్నాను. 1 పేతురు 4:8 చూస్తే ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది గనక అన్నిటికంటే ముఖ్యంగా ఒకని ఏడలో ఒకడు మిక్కడమైన ప్రేమ గలవారయ్యుండి, సణుక్కొనకుండా ఒకడికొకడు ఆతిథ్యం చేయండి. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహనిరోకత్వం అయ్యండి. ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది మరొకడు ఉపచారం చేయండి. ఒకడు బోధించిన నీడ దైవోక్తులు బోధించినట్లు బోధించండి. ఉపచారం చేసిన నీడల దేవుడు అనుగ్రహించే సామర్థ్యము పొంది చేయాలి. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా ఏం చేయబడతాడు, మహిమపరచబడతాడు. ఇక్కడ కూడా మళ్ళీ చక్కగా ఉండండి, ఏం చెప్పాడు, ప్రేమించడం, ఆతిథ్యం ఇవ్వడం, ఉపచారం చేయడం, బోధ చేయడం. ఈ 4 ఇంట్లో నువ్వు పర్ఫెక్ట్ గా కనుక చేస్తే ఎవరికి మహిమ వెళ్ళిపోద్ది? నిన్నక సీక్రెట్ కదా చెప్పరు అంటూనే మీకు సీక్రెట్లు చెప్తున్నాను, వినండి. శరీరంతో మీరు ఎలా చెయ్యాలో, ఎలా చేస్తే దేవునికి మహిమ వెళ్తుందో, ఈ మహిమకు కారణాలే నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఎంత హ్యాపీగా చేయాలంటే సొలుక్కోకుండా మీరు చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ పనులు ఎక్కువ చెప్తారు. చేసేవాడికి ఏం చెప్తారా, చేయనివాడికి చెప్తారా? చేసేవాడికి ఏం చెప్తారు? సొలుక్కోకుండా నువ్వు అలాగేనండి, అలాగే బ్రదర్, అలాగే సిస్టర్ నవ్వుతూ చేసావు అనుకో, నీకు ఎన్ని పనులు చెప్తారంటే అన్ని పనులు మీ ఇంట్లో ఏంటి ఎక్కడైనా సరే. అప్పుడు దేవుడు ఏమంటాడంటే నన్ను మహింపరుస్తున్నావా లేదా అని చూస్తా ఉంటాడు. మనం ఏమంటాం, కాసేపు అయిన తర్వాత మర్యాదగా నీ పని నువ్వు చూసుకో, నువ్వెందు నాకు చెప్తున్నావు, ఏం పని అది? ఇమ్మీడియట్గా మన లోపల నుంచి ఎక్కడో టచ్ అవుతుంది, ప్లస్ మైనస్ స్పార్క్ వస్తుంది, అది నీ నోట్ల నుంచి బయటకు వస్తుంది, హృదయం నిండిపోయి పుట్టుకొని బయటపడుతుంది కదా. హృదయం నిండింది నోరు మాట్లాడుద్దని బైబిల్ చెప్తుంది. గమనించండి, ఎక్కడెక్కడ ఇలాంటి విషయాలలో సణుక్కోకుండా చక్కగా ఆతిథ్యం చేస్తూ ప్రేమగా. మళ్ళీ ఎవడైనా వాక్యం చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంటే దైవోక్తులు బోధించినట్టు, అంటే అరిచేసి కేకలేసి రచ్చిపోయి కాదంట, చక్కగా దేవుడు మాట్లాడితే మీకు ఎలా ఉంటుంది అంటే అయ్యో బాబోయ్ భలే ఉంది అనిపిస్తుంది, నొప్పి వస్తుంటుంది లోపల, ఏడవాలనిపిస్తుంది, నవ్వుతూ ఉంటావు బయటికి. ఇది దేవుని మాట, మనం మాట్లాడుతుంటేనే ఏడుపు వచ్చేస్తుంటుంది ముందు. ఈ దేవుని భక్తులు మీకు ఎవరికైనా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పాల్సి వచ్చినప్పుడు కూడా దేవుని మాట బా చెప్పండి వాళ్ళకి. ఒకవేళ తిట్టాల్సి వచ్చింది అనుకోండి, దేవుని మాటలో నుంచి తిట్టివ్వండి, అర్థమవుతుంది వాళ్ళకి. అమ్మనైనా మా వాడు బైబిల్ బాగా చదువుతున్నాడు, జాగ్రత్తగా ఉండాలి నేను కూడా అని. అలాంటి క్రియ ప్రయాస చేస్తే దేవుని మహిమ ఆటోమేటిక్ వెళ్ళిపోద్దండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, మత్యు 5:16. నాలుగు విషయాలు చెప్పేశాను, మీరు చక్కగా సీక్రెట్స్ ఎవరికి చెప్పకండి. మత్యు 5:16, మత్తయి సువార్త 5:16. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమునందు మీ తండ్రిని ఏం చేస్తారు, మీ సత్క్రియలు మంచి పనులు చేస్తారు అనుకుంటాడు, బస్ స్టాప్లు కట్టించడం, బట్టలు పంచి పెట్టడం, భోజనాలు పెట్టడం, బాత్రూమ్లు కడగడం, చెప్పులు తొడవడం, ఇలాంటి పనులు మీరు చేస్తారు అనుకోండి, ఎవరికి మహిమ వెళ్తుంది? అదే సత్క్రియలు అండి. అవా ముందు మీ ఇంట్లో చక్కటి పరిచర్య చేయండి. ఒక రోజు మీ పని అమ్మాయికి వారంలో ఒకరోజు సెలవు ఇవ్వండి. ఆ పని మీ ఇంట్లో ముగ్గురు నలుగురు ఉంటే పంచుకోండి. మీ అమ్మగారిని పని చేయనివ్వకండి, మీ నాన్నగారికి ఏమి ఇబ్బంది పెట్టకండి. ఆ రోజు బజారు పనులు, బ్యాంకు పనులు, కరెంటు బిల్లులు, ఫోన్ బిల్లులు అవన్నీ ఆ రోజు మీరే పెట్టుకోండి. ఎవరి పిల్లలు మీరు కూడా చక్కగా మమ్మీ ప్రతిరోజు తిని పెడుతుండే, ఇది ఎందుకు ఇలాగుండవు, అది ఎందుకు ఇలాగుండవు, ఫేస్లు పెట్టడం అని ఆ రోజు మీకు ఏం కావాలనుకున్నారు అవన్నీ బజారుకి వెళ్ళి మీరే పట్టరండి. ఒకరోజు ట్రై చేయండి, ఒకరోజు ప్రయత్నం చేస్తే మీకు అర్థం అవుతుంది మమ్మీ ఎంత బాధపడతారు, డాడీ ఎంత కష్టపడతారు. మీరు ఏమంటారు తెలుసా, అవకాశం ఎవ్వరు మా మమ్మీ డాడీ ఇస్తేనా, ఏం జరుగుద్దో మీకు తెలుసు వాళ్ళకి తెలుసు, అది జరగకుండా ఉండేలాగా చేయమని చెప్తున్నాను, అంతేగాని వాళ్ళని శోధించమని చెప్పట్లే. మీతో జాగ్రత్తగా చేయండి, వాళ్ళతో పాటు ముందెళ్ళి మీరు ఆ పని చేయండి. మొన్న నేను నవీన్తో మాట్లాడుతున్నాను, తన అమ్మ అని అంటున్నాడు, మా మమ్మీ ఒప్పుకోరా తెస్తే అన్నాడు. ఎందుకు ఒప్పుకోవు అని అంటే తెచ్చిన తర్వాత ఫుల్ కోటింగ్ అయిపోతాడు. అవును, కోటింగ్ అయ్యే వస్తువులు తెస్తే మీ మమ్మీ మా మమ్మీ అయినా కోటింగ్ వేస్తుంది నాకు, చీపుకి వస్తున్నాయి కదా అని ముదిరిపోయినా 10 కేజీ బండకాయలు 3 రూపాయలు తెచ్చేస్తే ఏమవుద్ది, తిట్టరా, ఉపయోగపడే 10 రూపాయలు తీసుకొచ్చినా సంతోషిస్తారు. అంటే నాడు గొట్టేస్తున్నాడని చెప్పి బట్ట అంతా తీసుకొస్తే మరి అది కాదురా, చూసుకోవాలి, తెచ్చుకోవాలి, ఏది ఎలా ఉపయోగించాలో చూడాలిరా అని అంటే అప్పుడు అంటున్నాడు, చాలా ఉన్నాయి అయితే నేర్చుకోవాల్సినవి ఇంకా కదా, నేర్చుకోవాల్సినవి ఎప్పుడు చాలా ఉంటాయి, చచ్చిపోయేంత వరకు ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ప్రయత్నం చేయండి, చక్కటి సత్క్రియలు చేయండి, దేవునికి మహిమ వచ్చే క్రియ చేయండి, అంతేగాని మనుషులు మెచ్చుకునే క్రియలు చేయకండి. అంటే పక్కింటి వాళ్ళు సిలిండర్ మోస్తారు, ఇంట్లో కుర్చీ తీరు, ఆంటీ ఆంటీ రమ్మన్నారు, ఫ్రెండ్ పెళ్లి, రాత్రి పగలు షామియానాలు కుర్చీలు ఎంగిల్ ప్లేట్లు ఆ మీదనే చీ కిందకి. ఇంట్లో ఇంట్లో రిమోట్ ఇవ్వరా, అలిసిపోయింది తీసుకో, జాగ్రత్త. నెక్స్ట్ విషయం చెప్తాను, దేవుని మహిమపరచడానికి మంచి క్రియలు ఎలా చేయాలో తెలుసుకో. యోహాను 14:13, అయ్యో నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి. జాన్ 14:13, దేవుని మహిమపరచడం ఎంత ఈజీయో చూడండి, ఆ మహిమ యేసుక్రీస్తు నీకు ఇచ్చేస్తే నువ్వు చేయడం మానేయటం వల్ల ఎంత నష్టపోతారో చూసుకోండి. యోహాను 14:13, జాన్ 14:13, మీరు నా నామమును దేని అడుగుదరో తండ్రి కుమారుని యందు మహిమపరచుటకై దానిని చేస్తాడు. మీరు ఏదైతే ప్రార్థన చేస్తారో యేసుక్రీస్తు నామంలో మీరు ఏది అడుగుతారో దేవుని నామానికి మహిమ కొరకు ఆ ప్రార్థన చేసిన అంశాలని దేవుడు ఏం చేస్తాడట, యేసుక్రీస్తు నామంలో మీకు ఇచ్చేస్తాడు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, అడగాలి, ఎవరిని, దేవుని. ఎవరి నామంలో, యేసు నామంలో. అంటే ఏం చేయమని అర్థం, సింపుల్, మీకు తెలిసిపోయింది ప్రార్థన చేయడమే. మన కష్టమైన సమస్య ఏంటి చెప్పండి, ప్రార్థన చేయించుకోవడం ఈజీ, చేయడం కష్టం. ఏదైతే నువ్వు అడుగుతావో, నువ్వు యేసునామలు ఏదైతే అడుగుతావో వెంటనే నీకేం చేస్తానన్నాడు, తండ్రి తన కుమారుని మహిమపరచడానికి ఇచ్చేస్తానన్నాడు. సో మీరు సింపుల్గా ఏం కంగారు పడకండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మీరు హాయిగా తలుపేసుకోండి, ఒక తలుపేసుకోండి. ఏది టీవీ చూసేటప్పుడు అప్పుడప్పుడు వేస్తారు కదా, అదే కంప్యూటర్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అప్పుడప్పుడు బోర్డులు బిగిస్తారు కదా, అలాగే బిగించండి, బిగించి రిమోట్లు బయట పెట్టండి, బయట పెట్టి లోపలికి వెళ్ళండి, తలుపేసుకోండి. కూర్చుంటారో మోకరిస్తారో పడుకుంటారో నీ ఇష్టం. ఒకటి అడుగు, ఏసయ్యా నేను నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను, నేను నీతోనే మాట్లాడతాను, ఎందుకంటే నువ్వు విలగి చెప్పు నాతో మాట్లాడమని చెప్పి, నువ్వు ఒక పిల్లోడితో ఎలా మాట్లాడతావు, నీ ఫ్రెండ్తో ఎలా మాట్లాడతావు, యేసు ఈజ్ బెస్ట్ ఫ్రెండ్, ఆయనతో మాట్లాడే, నువ్వు అడిగే, నువ్వేం కావాలకుండా చెప్పే. ఎప్పుడైతే నువ్వు చెప్పేస్తావో తండ్రి తన నామాన్ని మహిమపరచడానికి యేసుక్రీస్తు నామంలో మీకేం చేస్తాడు, ఆయన ఇచ్చేస్తాడు, దేవునికి మహిమ వచ్చేస్తుంది. నెక్స్ట్ విషయం చెప్తాను చూడండి, రోమపత్రిక 15:7, రోమన్స్ 15:7, రోమ 15:7, కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్న ప్రకారము మీరు దేవుని మహిమపరచడానికి ఏం చేయాలంటప్పుడు ఒకడినొకడు చేర్చుకోండి. అంటే ఒకరితో ఒకరు రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటప్పుడు అనవసరమైన విషయాలను పట్టించుకోవడం మానేసి క్రీస్తు మనల్ని చేర్చుకున్న ప్రకారం మనం కూడా చేర్చుకోమని. ఇది యూజువల్గా ఫారినర్స్లుగా ఉండేటప్పుడు, అంటే పరదేశులుగా ఉండేటప్పుడు వారిని చేర్చుకోవడం గురించినటువంటి కమాండ్ ఇవ్వబడింది. సమ్టైమ్స్ మనకు కూడా ఈ అవసరం వచ్చినప్పుడు మనం ఆ పద్ధతిని ఉపయోగించాలి. ఈ క్రీస్తుని చేర్చుకున్నట్లు మీరు కూడా చేర్చుకోండి అనగానే మనుషులు చాలా రకాలుగా చేర్చుకోవడం మొదలు పెడుతున్నారు. అది ఎంత పొరపాటు అయినటువంటి పని అంటే, మరి దేవుని ప్రేమ కదండి, అందుకని చెప్పి వీళ్ళని తీసుకెళ్ళి బెడ్రూమ్ లో పెట్టి వాళ్ళకి తీసుకెళ్ళి కిచెన్ చూపించి వీరువాతాళాలు వాళ్ళకి ఇచ్చి ఇంట్లో వీళ్ళు వెళ్ళకపోతే వాళ్ళు వచ్చి పడుకోబెట్టి ఆ తర్వాత రకరకాల న్యూసెన్స్ వీళ్ళు వాళ్ళు పడుతున్నారు. ఇది దేవుని ప్రేమ కాదు, యేసు ప్రభు చేర్చుకోమన్న ప్రేమ కాదు, ఇది నీ శరీరాన్ని సరిచినటువంటి ప్రేమ. దానివల్ల నష్టాలు జరుగుతాయి, దేవునికి మహిమ రాదు, సరే కదా? తర్వాత మీ ఇద్దరు రిలేషన్ చెడిపోతే ఎవరికి మహిమ వచ్చింది? పోద్ది, సాతానికి మహిమ వస్తుంది. ఇదే పెద్ద క్రైస్తవులు అంటారు చూడు వీళ్ళు ఎలా చేశారని. చేసే వాళ్ళకి బుద్ధి ఉండదు, చేయించుకునే వాళ్ళకి బుద్ధి ఉండదు. జాగ్రత్త, ఇలాంటి పనులు చేయొద్దు. సో నేను మీకు ఒక 7 విషయాల్లో సూత్రాలు చెప్పాను. దేవునితో ఏం చేయాలి? దేవుణ్ణి మహింపరచండి. ఇంక సింపుల్ గా మీరు ఏం చేసేసినా మహిమ వచ్చేస్తారు దేవునికి. ఇప్పుడు మనం దేవుని వలె మహింపరచడానికి మనము చేసేటువంటి ఒక చెడ్డ పని, చెయ్యాల్సిన మంచి పనిని నేర్చుకుందాం. యోహాను సువార్త 5:41 చూద్దాం. యోహాను సువార్త పట్టుకోండి 5:41, John 5:41. యోహాను సువార్త 5:41. నేను మనుషుల వలన మహిమ పొందువాడను కాను. ఏంటండి, ఎవరు చెప్పారు ఈ మాట? యేసుక్రీస్తు వారు చెప్పారు. ఏమని? నేను మనుషుల వలన మహిమ పొందువాడిని కాను. యేసు తన మహిమను నీకు ఇచ్చాడు, ఇంకెవరైనా ఇచ్చాడా? ఇప్పుడు ఆయన్ని మనం రిసీవ్ చేసుకున్నప్పుడు మనం కూడా ఏం చేయకూడదు? మనుషుల వలన మహిమ పొందొచ్చా? పొందకూడదు. మీ దగ్గర దేవుని మహిమ ఉందా లేదా? ఇందాక చెప్పుకున్నారు కదా, ఉందా లేదా? గుర్తుందా? రైట్. మీరు దేవుని మహిమతో నింపబడున్నారు, మీకు ఇప్పుడు మనుషుల వలన దేవుని మహిమను యేసుక్రీస్తు వారు పొందలేదు. ఇప్పుడు మనం కూడా ఏం చేయకూడదు? మనుషుల వలన దేవుని మహిమ పొందకూడదు. ఒకసారి చెప్పండి ఎవరికైనా. అమ్మా, మీరు ఎవరు మాట్లాడుకురా, చెప్పండి అక్కడ. మనుషుల వలన మహిమ పొందకూడదు. యేసు ప్రభు చెప్పారని చెప్పండి, ఆలివ్రీం కాదు. యోహాను సువార్త 8:50 ఏం చెప్పాడు చూడండి. John 8:50 ఏంటో బైబిల్ ఇలాంటి చక్కటి మాటలు కనపడుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. నేను నా మహిమను వెదుకట్లేదు. ఎవరు చెప్పారు ఈయన? ఇది కూడా యేసు ప్రభు గారు చెప్పారా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మనం మన మహిమ వెతుక్కోకూడదు, మనం మనుషుల వల్ల మహిమ వెతకూడదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏంటి అర్థం కానట్టే ఉంటుంది, కానీ అన్ని అర్థం అవుతున్నాయని నాకు తెలుసు. దేవుడు మహిమ మనకిచ్చేశాడు, ఆ మహిమ మన మీద ఉంది. యేసుక్రీస్తు వారు అయితే ఆయన తన మనుషుల వల్ల ఏదైనా చేశాడు అనుకోండి, ఎవరు చేశారు అన్నారు అనుకోండి, యేసు ప్రభు దాక్కు వెళ్ళిపోతాడండి మనం. ఈటీవీ ఇక్కడ, ఏంటది టీవీ 9 ఇటు ఇక్కడ ఇక్కడ, ఈ మహిమ ఆయనకి లేదంట. రెండోది ఆయన ఏం చెప్తున్నాడు? నేను మనుషుల వలన మహిమ నేను నా మహిమను అసలు చెప్పండి వెతకను, అసలు నా మహిమను వెతకను. అంటే ఆయన ఏమైనా ఒక పని చేశాడంటే ఆ పని విషయంలో ఆయన నేను గుర్తించబడాలి అనే విషయం అస్సలు ఆయన దగ్గర లేదంట. దేవునికి స్తోత్రం, మన దగ్గర అంత ఫుల్గా ఉంది. అస్సలు ఆయనకి లేదట అండి, ఏం లేదట, అసలు ఫీలింగ్ లేదంట. నేను చేశాను అనుకుని ఎవడని చూస్తాడేమో అని భయపడతాడట. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా అర్థం చేసుకుందాం, కోపగించుకోకుండా మన మీద. హెబ్రీ పత్రిక 5:5 Hebrews 5:5 5:5 అంటే ఒకటి చెప్తే మీరు నమ్మరని ఎక్కువ చెప్తున్నాను నేను, అందుకు అటువలే క్రీస్తు కూడా. Hebrews 5:5 హెబ్రీయులకు రాసిన పత్రిక 5:5 అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుకు తన్ను తానే మహిమపరచుకునలేదు కానీ ఏం చేశాడంట, యాక్చువల్గా ఆయన ప్రధాన యాజకుడు అండి, కానీ ఆయన బయటపడలేదంట. అంటే హే నేనున్నాను ఇక్కడ రండి నన్ను చూడండి అని అసలు ఎక్కడ మాట్లాడలేదంట. ఆయన తన మహిమను ఇప్పుడు వెతకలేదు కాబట్టి ఈ వాక్యం రుజువు చేశాడు, ఆయన చేయలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలో చెప్పానా? ఏం చేయాలో చెప్పనా? ఒకసారి తేండి మొదటి కొరింథీ 10:31 రండి మళ్ళీ. 1 Corinthians 10:31 డోంట్ ఫీల్ దట్ ఇస్ అ డ్రిల్, అప్పుడప్పుడు తీస్తూ ఉంటేనే మనకు బైబిల్లో ఏ పేజీలు ఎక్కడున్నా తెలుస్తాయి. మొదటి కొరింథీ 10:31 కాబట్టి కొంచెం గట్టిగా చదవండి. కాబట్టి మీరు భోజనము చేసినను, మంచినీళ్ళు తాగినను, మీరు ఏమి చేసినను సమస్తమును. నేను ఇక్కడ 3 బ్రేక్లు తీసుకుంటాను. మొట్టమొదటిది భోజనం, 2 పానము, 3 ఏమి చేసిన. ఫుడ్ ఎలాగో మీరు దేవుని కోసమే తింటున్నారని నాకు తెలుసు, మీ కడుపు కోసం కాదు. డ్రింక్ కూడా మీకోసమేం కాదు, ప్రాతకాలు కాబట్టి తాగుతారని నాకు తెలుసు. 3 ఏమి చేసినా ఎవరి కోసం చేయాలి? ఇప్పుడు ఒకసారి చెప్పండి, నాకు చెప్పకండి, ఎవరికైనా చెప్పండి. ఇలాంటి చెప్పనేటప్పుడు రోజు మీ ఇంట్లో ఎవరైతే మిమ్మల్ని చూసి ఒక నవ్వు నవ్వుతారో వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత నవ్వులు బాగుంటాయి మీకు. ఏంట్రా చర్చిలో ఏదో చెప్పినట్టున్నావు నాకు అన్నట్టు చూస్తారు వాళ్ళు. అప్పుడు నీకు అర్థం అవుతుంది అమ్మ నేను చెయ్యాలి అని కదా. ఏం చేసినా ఏం చేయాలి, ఏం చేసినా ఏం చేయాలి చెప్పండి. ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ మనకివ్వబడింది దేవుని కోసం మనం చేయాల్సినటువంటి పనులు ఎలా ఉంటాయి, ఏం చేయాలి. నేను ఒక టెక్స్ట్ లోకి వెళ్ళి తర్వాత మళ్ళీ మీకు ఆ పాయింట్ ని వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి జీవితంలో ఏ స్టేజెస్ లో నుంచి బయటకు వస్తాడు, ఫ్రమ్ ద బర్త్ టు ద డెత్. ఒకసారి డెస్టినేషన్ తీసుకుందాం. ఫ్రమ్ ద బర్త్ పుట్టాడు, నెక్స్ట్ క్రాలింగ్ స్టాండింగ్, ముందు ఇది క్రాలింగ్ ఇది స్టాండింగ్, నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి వాకింగ్, ఇంకా పడుకునేంత వరకు వాకింగ్. ఇప్పుడు పుట్టాడు, తర్వాత పెరిగాడు, తర్వాత ఇంకొంచెం పెద్దయ్యాడు, ఆ తర్వాత పెళ్ళి, ఆ తర్వాత ఉద్యోగం, అచీవ్మెంట్స్, పిల్లలు, నెక్స్ట్ స్లెప్ట్ ఇన్ ద లార్డ్, ప్రభువులో నిద్రించడం. ఇదే కదా ఇంకేమైనా ఉంటాయి జీవితంలో? ఇవి కాకుండా ఏమైనా నడిచి వెళ్ళిపోయిన హనుకు తమ్ముళ్ళు అన్నయ్య ఎవరు ఉన్నారా? ఎవరు లేరు ఇప్పటి వరకు. నేను చాలా సమాధులు చూశాను, అక్కడ కూడా అడుగుతాను. అక్కడ మన తను ఉంటాడు వాటర్ సిమెట్రీ దగ్గర, తను రమణ అని ఉంటాడు, పొడవుగా ఉంటాడు. తను ఒకసారి అడిగాను, రమణ ఎవరైనా ఇక్కడికి రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా అని. అదేంటి బ్రదర్ అలాగే అడిగారని. అంటే బైబిల్లో నేను కొంతమందిని చూశాను, అలా ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు ఎలా జీవించారో తెలుసుకుని నేను కూడా అలాగ వెళ్ళిపోదామని. ఎవరు అందరు ఇక్కడికి వస్తారు సార్ అన్నాడు. రికార్డ్ ఉంది అక్కడ ఎందుకని. ఓకే ఒక మాట చెప్తాను. ఇప్పుడు మీ జీవితంలో ఏమి చేసినా దేవుని మహిమచే దేవుని కొరకు చేయాలనే విషయం తెలిసిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? యవన పిల్లలు ఎంతమంది విన్నారు? ఇప్పుడు చిన్నపిల్లలు ఎంతమంది వినపడింది? రైట్. ప్రభు మీ మీద నిందారోపణ చేయకుండా ఉండాలి అని అంటే మీరు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినండి. నెంబర్ వన్, యేసుక్రీస్తు వారు మనకిచ్చినటువంటి జీవితం ఎవరి కోసం? నీ కోసమా, ఆయన కోసమా? ఆయనతో ఒక మనిషి సహవాసం చేయాలని మొదటి మానవుని కోరుకుని అది ఫెయిల్ అయిన తర్వాత తిరిగి రిస్టోర్ చేయడానికి ఇప్పటి వరకు చేస్తున్న ప్రయత్నమే. ఈ రోజు నువ్వు కూడా తిరిగి ఆ మంచి సహవాసాన్ని కలిగి ఉంటే నిన్ను తను చక్కటి పరిస్థితుల్లో నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. రైట్. 12 నెలలు, 1వ నెల, 2వ నెల, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇప్పుడు నెక్స్ట్ ఏం వస్తుంది చెప్పండి? 12 నెలల తర్వాత ఒక శిశువుకి వచ్చే వయసు ఎంత? 1 ఇయర్. 1 ఇయర్ని మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం 1 ఇయర్? ఏం చేయరా? ఏమి చెయ్యని వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఏం చేయాలి? సెలబ్రేషన్. వాట్ ఇట్ ఈస్ కాల్డ్? ఫస్ట్ బర్త్డే. ఫస్ట్ బర్త్డే, మొదటి బర్త్డే. 12 నెలలు పిల్లలకు పాపం తెలీదు, ది డోంట్ సిన్. మోసపోవడం తప్ప వాళ్ళకి ఏం తెలీదు. 12 నెలల నుంచి మోసం తల్లిదండ్రులు నేర్పుతారు, పాపం నేర్పుతారు. అప్పటి వరకు వారికి ఏ తప్పు తెలియని పిల్లలని మనుషులు తప్పు చేయించడం ఎలాగన్నది నేర్పిస్తారు, దేవుని మహింపరచడం ఎలాగన్నది నేర్పించలేరు. దట్ ఈస్ ద ఈవెంట్ కాల్డ్ బర్త్డే. ఒక తల్లి తండ్రి నా దగ్గరికి వచ్చినారు, మా పెద్ద పిల్లడికి చేశాం, మేము మార్మన్స్ పొందాం, పడక పడక మీ చర్చిలో పడ్డాం. ఇప్పుడు మీరు చెప్పే బోధలు విన్న తర్వాత దేనికి రారు, దేనికి చేయనివ్వరు. వాడు రెండో వాడు ఈ క్యాసెట్ చూసినప్పుడు ఈ రెండో వాడు పుట్టినవాడు మమ్మల్ని అడగడా అని అడిగాడు. ఆయన అడిగితే చెప్పండి, బుద్ధి లేకుండా చేశారు, బుద్ధి వచ్చిందని తప్పేమన్నాను. అచ్చా అలా కాదండి, వీడికి కూడా చేసి ఇంక నెక్స్ట్ చేయం కదా, ఎలా వీడితో పనులు పని చేసేద్దాం, ఎవరి కోసం చేద్దాం అనుకుంటున్నావు చెప్పండి. బర్త్డే ఎవరి కోసం? 12 నెలల పిల్లడికి. డిడ్ హీ నో ఎనీథింగ్? 12 నెలల పిల్లడికి ఏదైనా తెలుసా? తెలుసా? పాలు మానడానికే ఆడు ఏడుస్తుంటాడు. ఇంకా వాడికి నువ్వు బర్త్డే చేస్తున్నావు అంటే ఎవరి కోసం చేస్తున్నావు? మొట్టమొదట దేవుని మహిమపరచడం నేర్పించాల్సిన విషయం తల్లిదండ్రులు నేర్చుకోవాల్సింది అంటే బర్త్డే. ఐ టెల్ యూ ద డేస్. చాలా మందికి తప్పు ఎక్కడ చేస్తారంటే పుట్టినరోజుల దగ్గర పాపం మొదలు పెడతారు, డెత్ యానివర్సరీ దగ్గర క్లోజ్ చేస్తారు. ఈ మధ్యలో వచ్చేవి ఏంటంటే ఫెస్టివల్స్, మ్యారేజ్లు, యానివర్సరీలు, ఇంకేవో కొత్త డేలు. ఇందాక మదర్స్ డే అన్నట్టు, దేని ఉమెన్స్ డే, ఏదో ఒకటి. ఏమిటి పరిస్థితి అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి ఏదో ఒకటి పెట్టుకోవచ్చు, కానీ క్రీస్తు ఎదుట నీవు పాపం చేయకుండా ఉండడానికి ఏది వచ్చినా నువ్వు జాగ్రత్తగా తీసుకోవాలి. ఫస్ట్ ఐ టెల్ యూ వై ద బర్త్డే షుడ్ నాట్ బి డెకరేటెడ్. ఎందుకు నువ్వు చేసుకోకూడదో చెప్తాను. విను, దయచేసి నేను కోపం తెచ్చుకోవద్దు, ఇందాక చెప్పాను మరోసారి చెప్తున్నాను. మొట్టమొదటిగా 12 ఏళ్ల పిల్లలకి భక్తి నేర్పిస్తావా, అన్నంగా ఉండడం నేర్పిస్తారా? 12 నెలల పిల్లలకి ఫస్ట్ ఏం చేస్తారు చెప్పండి. మొన్న నేనేదో మా ఒక ఫ్రెండ్ ఆల్బమ్ లో చూశాను, ఆ పిల్లోడికి 30 రోజులు 40 రోజులు ఆడికి ఏవో ప్యాంట్లు లాగులు వేసి కుట్టి లాగి కొట్టారండి. అవి తగిలించి ఉయ్యాల్లో పడుకోబెట్టారు. దానికి చాలా పెద్ద అకేషన్, దట్స్ కాల్డ్ బారసాల. ఎవరి పండుగ? ఎవరి పండుగ ఇది? ఎవరు చేస్తారు? యేసు ప్రభు వారి బారసాల ఎక్కడ జరిగింది? బైబిల్లో ఎవరికైనా బారసాలు చేసినట్టు ఉందా? ఒకళ్ళు చేస్తే అక్కడ చేసినట్టు చూసుకుందాం మనం కూడా. మీరు అనొచ్చు మన కంట్రీ, మన ఆచారము, మన సాంప్రదాయము, మన పద్ధతులు. ఓకే, వాటికే వస్తాను, మీ సాంప్రదాయాలకే వస్తాను నేను. బైబిల్ స్పష్టంగా ఏం చెప్తుందంటే, గలతీ పత్రిక 4:10-11 త్వరగా ఈ విషయంకు వెళ్తే మనం బాగా అర్థం చేసుకోగలుగుతాం. గలతీయులకు రాసిన పత్రిక 4:10 నుంచి, మీరు దినములు, మాసములు, ఉత్సవ కాలములు, సంవత్సరములను ఆచరించుచున్నారు. ఈ విషయమే నేను పడిన కష్టం వ్యర్థమైపోనేనని మిమ్మల్ని గురించి భయపడుతున్నాడు. పౌలు భయపడుతున్నాడంటే ఆ పనులు చేయమని చేయొద్దనే. ఏంటో మీ బైబిల్లో కనపడ్డాయి అవి? ప్రయాసపడి రక్షించిన మనుషులు తప్పుడు పనులు చేస్తుంటే చూసైనా వేదన చెందుతున్నాడంట. ఒకసారి ఆలోచిద్దాం. ఇవన్నీ అంట బైబిల్ చెప్తుంది, క్రీస్తులో ఉన్న రాబోతున్న వాటికి, క్రీస్తులో జరగబోయే విషయాలు. కానీ ఇవన్నీ ఛాయలే, ఇవన్నీ నేడే, షాడో. ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ క్రైస్ట్. క్రీస్తు తన మహిమను మనకి ఇచ్చేస్తే మనము మహిమ పరచి చూపించాల్సిన ప్రదేశంలో దేవునికి అవమానం కలిగించే మహిమను చూపించడానికి మొదట వాడుకునేది బర్త్డే. ఓకే, చిన్న పిల్లల్ని ఫస్ట్ పాపం చేసేటప్పుడు మనం ఏం చేస్తాం చూద్దాం. ముందు పిల్లవాడిని ఏం చేస్తారు చెప్పండి? పాపను కానీ ఫస్ట్ 12 ఇయర్స్ బేబీని ఏం చేస్తారు? డెకరేట్ చేస్తారా లేదా? అందము మోసకరము సౌందర్యము. ఎంతమంది బైబిల్ చదివిన తల్లిదండ్రులు ఉంటారు అక్కడ? మీ పిల్లడు భలే ఉన్నాడండి, డ్రెస్ భలే ఉందండి, అవ భలే తయారు చేశారండి, అవ భలంత చక్కగా, ఎంత క్యూటో. ఏం దేన్ని బట్టి? ముందు మోసం చేశారు. నెంబర్ 2, బట్టలు. ఏమండి మామూలు బట్టలు వేస్తారా? ఆ టైంలో అకేషన్కి మంచి కాస్ట్లీ బట్టలు వేయాలా? విలువాడికి తెలుసా? తెలుసా? తెలీదు. సెకండ్ సిన్, మీరు ఏం చేస్తారంటే మిగులు విలువైన వస్త్రములతోనైనా మీరు అలంకరించుకొనక బైబిల్ చెప్తుంది. ఇప్పుడు అడిగేశారు, దాన్ని గేస్తారు. వాళ్ళకేం తెలుసా? పిల్లలకి మారం చేశారా? మాకు ఇవ్వండి అని అడిగారా? లేదు, మీరే మన విలువను పెంచారు. నెంబర్ 3, మనిషికి విలువ, బంగారానికి విలువ. ట్రూలీ బంగారం, బంగారమే. పిల్లలకి ఆడి మెడలో 3 చైన్లు, అమ్మమ్మ వేసింది, మామయ్య వేసాడు, తాతయ్య వేసాడు. అరే మీ తాతయ్య వేసాడు రా, ఉంగరం నా అండ ఉంగరం ఉంగరం. పిల్లలకి ఆడికి ఒంటి నిండా దిగదుడిసిన బంగారం. మనిషికి విలువ, బంగారానికి విలువ. ఏం పెట్టారు మీ పుట్టింటోళ్ళు? ఇదో ప్రశ్న, మళ్ళీ అత్తగారు ప్రశ్న. బర్త్డేకి ఏం పెట్టారు? ఫస్ట్ ఇయర్ బర్త్డేకి. ఈ సవాళ్లతోనే నీ జీవితంలో పాపము చేయటానికి ప్రేరేపించబడుతున్నావు తప్ప పరిశుద్ధత కొరకు నీ బిడ్డను పెంచడానికి నీకు దర్శనం ఎక్కడుంది ఇంకా? నెక్స్ట్, బంగారానికి విలువ, మనిషికి విలువ. బంగారాన్ని బట్టి ఆ మనిషికి మీరు ఇచ్చేటువంటి విలువ. నెక్స్ట్, ఏమండి బహుమతులు ఇస్తారా? బహుమతులు లేకుండా వెళ్ళచ్చా? ఇవ్వాలా వద్దా? గిఫ్టింగ్ ఉంటుందా అక్కర్లేదా? చిన్న గిఫ్ట్ దగ్గర నుంచి పెద్ద గిఫ్ట్, ఎంత విలువైందని ఇవ్వచ్చు. బహుమానం, గిఫ్ట్స్ ఇవ్వాలి పిల్లలకి, ఆడుకునేవి కానీ ఇంకేవో గిఫ్ట్స్, గిఫ్ట్స్. ఒకసారి ఆలోచిద్దాం, గిఫ్ట్స్ ఉన్నోడికి ఇస్తారా? లేనోడికి ఇవ్వాలా? లేనోడికి. మరి ఇప్పుడు ఎవరికి ఇస్తారా? వెళ్ళి ఆడికి ఎక్కువ ఉంది తినడానికి 2 రూ బాబు అంటే ఆడి దగ్గరికి వెళ్ళి గిఫ్ట్ ఎందుకు ఇస్తావు? లేనోడికి ఇవ్వండి వెళ్ళి. లేదు, మనం ఎవరికి ఇవ్వాలి? వాళ్ళకి. ఎందుకు మళ్ళీ తిరిగి మనం ప్రత్యుపకారం పొందుకోవడం? పేదలకు వెళ్ళాల్సిన బహుమతి ఎక్కడికి వెళ్తుంది? ఇప్పుడు ధనవంతుడి కొంపలకు చేరింది. నెక్స్ట్, ఎంజాయ్మెంట్. పార్టీ కదండి, ఏం చేయాలి? ఎంజాయ్మెంట్ ఉండాలి. ఎంజాయ్మెంట్ అంటే ఏం చేయాలి చెప్పండి? ఆట పాట. నీకు ఆట పాట అల్లరితో కూడిన ఆట పాటలు చేయొచ్చా? సరసోక్తులు వేసుకోవచ్చా? ఆ ప్రదేశంలో ఎవరండి నేను బైబిల్ చెప్తున్నానా, ఎవరు సొంత మాటలు చెప్తున్నానా? మీకు అర్థమవుతుందా? వెరీ గుడ్. పిల్లలు మీరు కూడా, మీరు రేపటి దినం బర్త్డే గురించి ఇంట్లో పేచి పెట్టుకుని ఉంటారని చెప్తున్నాను ఈ విషయం, జాగ్రత్తగా వినండి. ఇవి చాలా మంది అనుకుంటారు, ఈ నెలలో అనవసరం పడిపోయింది, ఈ వారంలో బర్త్డే, అచ్చ ఈ పాస్టర్ అనవసరంగా బయట తెచ్చుకున్నాడు ఈ వాక్యం. కంగారు పడద్దు, 3 సిరీస్లు చెప్తాను. 3 సిరీస్లో నువ్వు ఏ డేలు చేసుకుంటావో ఆ డేలు అన్నిటికీ దేవుని వాక్యం ఏం చెప్తుందో, దేవుని ఎలా మహింపరచాలో నీతో చెప్తాను. లాస్ట్ ఎంజాయ్మెంట్, దేంతో ఎంజాయ్మెంట్ అండి? అందరినీ పిలిచాము, కేక్ పెట్టాము, ఊహో అని ఊదిశాము. ఎవరు పిల్లడు నువ్వా? చెప్పండి బ్రదరు. 12 ఏళ్ల బిడ్డకి పాపం చేసే తల్లిదండ్రులు చూస్తారు, ఊది చప్పట్లు కొట్టి ఓ పాట పాడేటప్పుడు ఏం పాడతారు? హ్యాపీ బర్త్డే టు తెలినోడు. అడి తెలుసా? మరి ఎవరికి? మీరే చూసేసుకుంటారు, ఫోటోలు పోజులు మీరే, తడుకులు బిడుకులు మీరే, మేకప్లు ప్యాకప్లు మీరే. పిల్లడికి ఏం తెలుసు అండి, ఆడు నిద్రపోతా ఉంటాడు, ఆడు లేపుతాడు మళ్ళీ, ఆడు అలిసిపోతా ఉంటాడు. విచిత్రమైన విషయం ఒకటి చెప్పనా, వాడి వాడిని కూలీ చేసినట్టు చపాతీ ముద్ర పిసికినట్టు అని పిసికి అందరూ వెళ్ళిపోతే లాస్ట్ ఫోన్ నాకు వస్తుందండి, నా పిల్లోడు నిద్రపోకలేదండి రాత్రి అంతా అలర చేస్తున్నాడండి, కొంచెం అందరూ వచ్చారు కదండి, ఏమై ఉంటుంది, దిష్టి తగిలి ఉంటుంది. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకున్నావా, దయ్యాన్ని నమ్ముకున్నావా, నువ్వు పరిశుద్ధ క్రియలు చేస్తున్నావా, పాపపు క్రియలు చేస్తున్నావా, దేనికి నీ ప్రేరేపణ? పిల్లల్ని కనబోయే తొల్లారా మైండ్ క్లియర్గా ఉంచుకోండి, ఇంకెప్పుడు అలాంటి పనులు చేయకండి. యవనస్తులారా, మీ కొరకే దేవుడి మాట. రెండో విషయం చెప్పాలి, ఫుడ్, ఫుడ్ చీజు డ్రింక్, అదే థమ్స్ అప్ డ్రింక్, ఫుడ్ ఫుడ్ తినాలి. ఏం ఫుడ్ పెడితే తింటారు చెప్పండి, అతిగా మాంసం నేనును తినువానితో నేనును మీరు సహవాసము చేయకుడి. కానీ నిజంగా 20 వెరైటీలు పెట్టారన్న, పండగ అయిపోయింది అనుకో, ఏంటైంది, దేవుడేమన్నాడు, నువ్వేం చెయ్యొద్దని దేవుడు చెప్పాడో అవి చేయడానికి నువ్వు పరిగెత్తుకుని వెళ్ళేదే పార్టీ కదా, బఫెట్, నీకు కావలసినంత దోచుకుని తిని బాగా ఎంజాయ్ చేయండి. ఉపవాసం చేయటం దేవుడు చెప్తావా, ఫుల్గా తిండి తినడం దేవుడు చెప్తావా? ఏమండి ఇలాంటి మాటలు చెప్తే నా చర్చకి ఎవడు రాడు, అయినా ఇలాంటి మాటలే చెప్తాను, బైబిల్ చెప్పింది చెప్పమని. దేవుని మహింపరచడానికి మీ క్రియలు చేయండి. వదండి, ఫస్ట్ ఇయర్ కదా చిన్నపిల్లలు, వదండి పెద్దవాళ్ళ సంగతి చెప్దాం. బ్రదర్ సిస్టర్స్, మీ బర్త్డేలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు చెప్పండి. బర్త్డే అనగానే మీకు వచ్చిన ఒకే ఒక అనుభవం ఏంటో తెలుసా, పార్టీ, పార్టీ ఎప్పుడురా, పార్టీ ఎప్పుడురా. నేను ఇప్పటికీ అడుగుతున్నాను, బర్త్డేకి ఏం పార్టీ ఎలా చేయాలో రూల్ ఏంటో చెప్పండి. డిడ్ యు నో ఐ హావ్ ద హిస్టరీ, బైబిల్ మొత్తం నేను వెతికితే ఈజిప్టియన్స్ క్యాలెండర్స్ ద్వారా ప్రతి ఒక్క డే కూడా దేవతల పేర్ల మీద తయారు చేయబడ్డాయి, పైన ఉన్నటువంటి నక్షత్ర సంబంధమైన దేవతల పేరు మీద తయారు చేయబడ్డాయి. అయితే ఈజిప్ట్ సైంటిస్టు 45 BC బిఫోర్ క్రైస్ట్ 45 BC వరకు కూడా ఎప్పుడూ కూడా 7 రోజులకు వారానికి అనేవి లేవు, దేర్ ఇస్ నో 7 డేస్. అప్పటి వరకు ఉన్నది ఏంటంటే 12 నెలలు 365 రోజులు అంతే. ఒకటి నుంచి ఎన్ని రోజులు ఎక్కడికి వెళ్తారు మీరు అనుకోవచ్చు, దేవుడు మర్చిపోయాడేమోనని. మీకు ఇప్పుడు ఒక మాట చెప్తాను, దేవుని యొక్క మాటలో లేవికాండము 23:4-5 పస్కా ఎప్పుడు చేయాలో ప్రతి నెల 15వ తారీఖు 14వ తారీఖు అని మెన్షన్ చేశాడు బైబిల్లో. అంటే మంత్ కౌంట్ అవుతుందా లేదా, డేస్ కౌంట్ అవుతున్నాయా లేదా, డేస్ మంత్స్ క్యాలిక్యులేట్ అయినప్పుడు ఇయర్ క్యాలిక్యులేట్ అవుతుందా లేదా, డెఫినెట్ గా క్యాలిక్యులేట్ అయ్యే టైంలో దేవుడు ఈ సంవత్సరం ఫలానా సంవత్సరం ఫలానా సంవత్సరం అని ఎందుకు ఇవ్వలేదు, యేసు ప్రభు పుట్టుకుని ఎందుకు క్యాలిక్యులేట్ చేయలేకపోయారు, ఎందుకు ఆ విషయంలో జ్ఞానులు ఆ ప్రదేశంలోకి వచ్చినప్పుడు ఖగోళ శాస్త్రం లేదా జరిగిందని చెప్పారు, ప్రజా సంఖ్య రాయబడి ఉందని చెప్తున్నారు, ఫలానా కైజర్ ఆగస్టు వలన పరిపాలన ఉందని చెప్తున్నారు, హిస్టరీ ఇంత క్లియర్ గా ఉంటే డే ఎందుకు మరుగు చేశాడు దేవుడు? మీకు జ్ఞానం ఎక్కువైపోయింది, ఎందుకంటే సంగతులను మరుగు చేయడం దేవునికి ఘనత, సంగతులు శోధించడం మనుషులకు రాజులకు ఘనత అన్నది బైబిల్లో. అందుకని మీరేం చేస్తారంటే శోధించుకుని మీ డేస్ ని మీరు ఎక్కువ చేసుకుంటారు. నియామక కాలాలు సంవత్సరాలు చెయ్యొద్దు బాబు అని చెప్తుంటే మనం చేయడానికి ఇష్టపడుతున్నాం. ఇక్కడ చూద్దాం, దేవుని ఎదుట చాలా విషయాల్లో డేస్ చాలా పర్టికులర్ గా క్యాలిక్యులేట్ చేశాడు, దేవుడు ఒక రోజు ముందు తీసుకురమలేదు వెనక చేయమలేదు. పస్కా అనేటువంటి డే గురించి యేసు క్రీస్తు వారు కూడా ఒక స్పష్టత ఇచ్చారండి, ఎంత స్పష్టంగా చెప్పారు తెలుసా, యోహాను సువార్త 18:28 మైల పడకుండా పస్కా తినాలి, ఎందుకంటే పస్కా అనగా చనిపోయేటువంటి బలి పశువు దగ్గరక సాదృశ్యంగా చేయాల్సిన పని, అలాంటిది మైలు పడకుండా, ఎందుకంటే అక్కడ గాయంతో ఉన్న యేసుప్రభు ఉన్నాడు, ఆ యూదుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన టచ్ చేసినా ఆ బ్లడ్ ని చూసినా ఎవరు కూడా పాస్ అవుట్ తీసుకోవడానికి అవ్వదు, అందుకు మైల పడకుండా అంటే యేసుక్రీస్తుకు తెలియకుండా. John 18:28 యోహాను సువార్త 18:28 ఇవేమి సీక్రెట్స్ కాదు, బైబిల్లో ఉన్న ఓపెన్ సీక్రెట్లు తీయండి. యోహాను సువార్త 18:28 18:28 వారు కైప వద్ద నుండి అధికార మందిరంలోకి యేసును తీసుకుని పోయారు, అప్పుడు ఉదయం ఆయన గనుక వారు మైల పడకుండా పస్కా భుజింపవలనని అధికార మందిరంలోనికి, ఎందుకంటే అక్కడ ఏముంది, ఆల్రెడీ జీసస్ ఆ ప్రదేశంలో రక్తం ఒలకబడిన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళకూడదు, ఆయనే బలి పశువు. మైల పడకుండా అంటే అంత డేస్ క్యాలిక్యులేట్ చేసి ఎప్పుడు పస్కా పాస్ ఓవర్ ఇవ్వాలో అదే రోజు యేసు ప్రభువు వారు చనిపోయారు. అంత ఖచ్చితమైన దినాలు అక్కడ ఉంటే ఈ రోజుకి నువ్వు కొత్త దినాలు పెట్టుకుని గుడ్ ఫ్రైడేలు అని బాధ ఫ్రైడేలు అని ఏవో చేసుకుంటున్నావు, కేసు ఈస్టర్లని క్రిస్మస్లని, ఏ డేస్ గురించి కూడా బైబిల్ చెప్పలేదు. అయితే 321 AD వరకు కూడా 7 రోజులు లేవు. ఈజిప్షియన్ సైంటిస్ట్ సిస్జీనియస్ అనేటువంటి వ్యక్తి ఈ 7 డేస్ ని ప్రతిపాదించాడు. ఆ తర్వాత ప్రపంచం దాన్ని తీసుకుంది. అయితే ఈ క్రిస్టియానిటీలో కాన్స్టంటైన్ చక్రవర్తి వచ్చిన తర్వాత ఈ వారాలన్నీ స్టార్ట్ అయ్యాయి. జర్మనీ వాళ్ళు మొట్టమొదట బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, మిమ్మల్ని నేను ఈజిప్ట్ లో నుంచి బయటకు తీసుకొచ్చాను, దీని నుంచి మీరు వెళ్ళేటప్పుడు పొరపాటును కూడా ఆ దేశ సంబంధమైన ఆచారాలు గాని సాంప్రదాయాలు గాని పద్ధతులను గాని మీరు చెయ్యకూడదు అని యేసుక్రీస్తు వారు ముందుగానే వాళ్ళకి చెప్పి వాళ్ళని నడిపించాడు. బయటకు వచ్చేసిన తర్వాత ప్రజలు చాలా రకాల పరిస్థితులు చేశాయి. అయితే గ్రీకు వాళ్ళు దీన్ని తీసుకునేటప్పుడు వాళ్ళకున్న నమ్మకం ఏంటంటే, పుట్టినటువంటి ప్రతి వ్యక్తికి కూడా 2 ఆత్మలు ఉంటాయి. పుట్టిన ప్రతి వ్యక్తికి 1 రక్షించే ఆత్మ, 2 దయ్యపాత్మ. రక్షించే ఆత్మ, దయ్యపాత్మ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఉంటుంది అని గ్రీకు వాళ్ళు నమ్ముతారు, మనం కాదండి, వాళ్ళు నమ్మారు. అయితే ప్రతి సంవత్సరం వాళ్ళు ఏం చేస్తారంటే, సంవత్సరం వచ్చిన తర్వాత బ్రతికున్నారు అనుకోండి, ఏ ఆత్మ పనిచేస్తున్నట్టు, రక్షించు ఆత్మ పనిచేస్తున్నట్లు. ఒక సంవత్సరం లెక్క అయిన వెంటనే వాళ్ళు ఎందుకు ఆ పని చేయడానికి ఇష్టపడేవారంటే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను రక్షించాడు, ఆ ఆత్మ నిన్ను రక్షించింది అని చెప్పడానికి వాళ్ళు ఆ బర్త్డేని చేసుకున్నారు. మరి మనం చేసుకోవడానికి కారణం ఏంటి? పేరు, రకరకాల పేర్లు పెట్టినా చేసే క్రియలు చాలా చెత్త క్రియలు మనం చేస్తూ ఉంటాం. అయితే ఆత్మకు దేవునికి మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం మరిచిపోతూ ఉంటాం. ఒకసారి ఆలోచించండి, ఈ కేక్స్ అన్ని తీసుకుని చాలా హడావుడి చేస్తున్నారు. దేని కొరకు కేకు? ఇఫ్ యు సెర్చ్ ఇన్ వికీపీడియా ఆర్ ఎనీ అదర్ వెబ్సైట్స్, అసలు స్పెసిఫిక్ గా దానికి ఎప్పుడు ఆరిజిన్ అన్నది లేదండి, చెప్పలేకపోయారు ఎవరు కూడా. రొట్టెలు తయారు చేసుకున్నారు ఫస్ట్, దాన్ని కొంచెం స్పెషల్ గా తయారు చేశారు, ప్రతి అకేషన్ లో స్వీట్ యాడ్ చేసుకుని తిన్నారని ఉంది తప్ప ఎందుకు చేయాలి అన్నది లేదు. బర్త్డేకి కేక్ చెయ్యకపోతే ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు చెప్పండి? ముఖాలు నవ్వుతుంటాయి కదా, లెగవండి, ఎత్తరం, ముఖాలు లెగవేవే, ఏంటో ఎక్కడ లేని దుఃఖము, ఇంట్లో మరణ సౌండ్ వినపడినట్టు కేక్ లేదు, ఏమలేదు, దోర్మిసుకుని ఉన్నానండి, ఇంట్లో చూడాలి, సైలెంట్ అయిపోతారు, ఏంటి పరిస్థితి, ఏమిటో తెలియదు. క్యాండిల్స్ ఎందుకు వెలిగిస్తారు చెప్పండి? అది తెలియదు. ఎందుకు చేస్తున్నామో తెలియని ఆచార సాంప్రదాయాలు, వాడెవడో చేశాడని మనము, వాళ్ళెవరో చేస్తున్నారు మనం చేయకపోతే బాగోదేమోనని మనము, మన ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు కదా మనం కూడా చేసుకోవాలని మనము, అనేకమైన విషయాలు మనం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. దేవతలని ఆరాధించేటువంటి వారు ఈ పనిని, గ్రీక్ వాళ్ళు ఎక్కువ చేసే పని ఏంటంటే, ది ఆల్వేస్ ఫౌండ్ ఆఫ్ మూన్, మూనార్ క్యాలెండర్ కదా వాళ్ళది గ్రీక్స్ది, వాళ్ళు ఏం చేస్తారంటే మూన్ గుండ్రంగా ఉంటాడా ఇంకో రకంగా ఉంటాడా, గుండ్రంగా ఉంటాడు. అందుకని కేక్ ని వాళ్ళు ఏం చేసేవారంటే గుండ్రంగా తయారు చేసి దాని చుట్టూ క్యాండిల్స్ పెట్టి వెలిగించేవారు. ఇప్పుడు దగ్గరికి చూసేటప్పుడు ఎలాంటి ఏం కనిపిస్తుంది? ఇప్పుడు మూన్ నీ దగ్గరికి వచ్చినట్టు కనపడుద్ది. ఆ దేవుడు, ఆ మూన్ ఎవరైతే ఉన్నాడో, ఆ దాని పేరు ఏంటంటే అత్తమీయస్, అత్తమీ దేవి అని ఉంటుంది బైబిల్లో. అర్తెమియస్ వాళ్ళని దీవిస్తాడు, నీ దగ్గరగా వచ్చి నీకు మంచి శుభం కలిగిస్తాడని చెప్పడానికి ఆ పని వాళ్ళు చేశారట. ఇప్పుడు నువ్వెందుకు చేసావు? నీకే దేవత కావాలి, అర్తెమియస్ కావాలా, నీకెందుకు? అందుకని అన్ని క్యాండిల్స్ వెలిగించు, మనం ఒకటి వెలిగిద్దాం. నువ్వు ఒకటి వెలిగించావా, 2 చేసావా, 8 పెట్టుకున్నావా, ఖచ్చితంగా నువ్వు దేవుని యొక్క ఆలోచనకు వ్యతిరేకంగానే నడుస్తున్నావు. మీరు దేవుని దేహంతో ఏం చేయాలి ఇప్పుడు? దేవుణ్ణి మీరు ఏమి చేసినా ఏం చేయాలి? రైట్, ఓకే, చేసేయండి. పుట్టినప్పుడు నీ విలువ పెరుగుద్దా, పెరుగుతూ ఉన్నప్పుడు నీ విలువ పెరుగుద్దా, పెరిగి భూమిని విడిచి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత నీ విలువ పెరుగుద్దా? ఎప్పుడు ఉన్న, అదే, ఒకని మరణదినం కన్నా ఒకని జన్మదినం కన్నా ఒకని మరణదినము మేలు బైబిల్ చెప్తుంది. అప్పుడు ఆలోచించండి, ఎప్పుడు నీ బాగా పెరుగుతుంది, నీ యొక్క స్టేటస్ ఎప్పుడు పెరుగుద్ది? బతికి కంటిన్యూ అవుతున్నప్పుడు, అయిపోయిన తర్వాత ఏంటో, ఇప్పుడు బాగా కంటిన్యూ అవుతున్నారు అనుకోండి, కొంతమంది గొప్పగా చేసుకున్నారు బైబిల్ ఇద్దరు బర్త్డేలు. పాత నిబంధనలో ఒక ఫారో చేశాడు, సుమారు 17,000 సంవత్సరాల తర్వాత, 1800 సంవత్సరాల తర్వాత అంత్యపేజ హెరోజ్ అంత్యపేజ చేసుకున్నాడు. ఈ ఇద్దరు బర్త్డేలు రికార్డ్ అయినాయి. ఈ ఇద్దరు కూడా ప్యాగన్స్, వాళ్ళు పూర్తి అన్యులు, వాళ్ళు చేసుకున్నారు. మనం ఏం చేద్దాం? మనం యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళం. ఈ పనులు చేయటంలో ఒక ఆహ్లాదము, ఒక సంతోషము పేర్లు పెట్టి క్రైస్తవ పద్ధతులకు చేసుకున్న దేవునికి వ్యతిరేకమైన పని నువ్వు చేస్తున్నావు. దీనికి చాలా మంది ఏమంటారంటే ప్రార్థన, దీవెన, తర్వాత భోజనాలు, ఆ తర్వాత ముగింపు ప్రార్థన. ఇవన్నీ నువ్వు చేసే ఉద్దేశం వెనక కాన్సన్ట్రేషన్ అంత నిజంగా చెప్పండి. ప్రార్థన చేసి ఉపవాసం ఉండి కృతజ్ఞతలు చెల్లించి అందరూ కలిపి ఒక రాత్రి అంతా ఆల్నైట్ పెట్టుకోండి ఇంట్లో ప్రేయర్, ఫాస్టింగ్ ప్రేయర్ ఏది బర్త్డే రోజు వద్దా? ఇలాంటి బర్త్డే వద్దా? మరి ఏం బర్త్డే కావాలి నీకు? ఎంత చండాలంగా దేవుని మహింపరుస్తున్నావు అనే పేరు మీద పాస్టర్ మీ ఇంటికి వచ్చినా, ఆ దీవెన నాలుగు మాటలు మంత్రాలు చదివేసి వెళ్ళిపోయినా, ఆ తర్వాత నీ ఇంట్లో ఉన్న ఆనందానికి హద్దులున్నాయా? ఏం చేస్తావు, ఎలా చేస్తున్నావు? మీరేం చేసినా, ఏ దినములో నువ్వు చేస్తున్నా, ఏ పరిస్థితుల్లో చేస్తున్నా, దేవుని వాక్యం వద్దు అని చెప్పిన తర్వాత స్టిల్ మనం అవే చేస్తున్నామంటే ఏం ఆలోచించుకోవాలి? ఒకసారి ఆలోచించండి. మీ విశ్వాస జీవితాలలో మీరు చేస్తున్నటువంటి పని అన్య ఆచారాలను ఎట్టి పరిస్థితుల్లో చేయటానికి వీలు లేదు. రోమ పత్రిక 12:2 చెప్తున్నాడు, లోక సంబంధమైన ఆచారాలు ఏవి చేయటానికి మీకు అవకాశం లేదు. సంబడి క్వశ్చన్స్ నాకు వేసే ముందు నేను చెప్పే పూర్తి మాటలన్నీ విన్న తర్వాత ఈ మెసేజ్ క్లోజ్ అయింది నేను చెప్తాను, అప్పుడు మీరు నన్ను ప్రశ్నలు లేండి, అంతవరకు ఓపి పట్టండి. చాలాసార్లు రోమ 12:1-2 మీరు ఈ లోక మర్యాదను ఇంక చాలు ఏమనుసరించొద్దు, ఏమనుసరించొద్దు, దేవుని మర్యాద ఏమైనా ఉంటే బైబిల్లో తీసుకురండి. మీరు ఉత్తప్పుడు చెప్తారు యేసు ప్రభు దేనికి గొప్ప, దానికి దీనికి అని చెప్పినట్టు మరి దీనికి గొప్పే, ఖచ్చితంగా నిలబడండి. నేను ఇంకా చాలా వివరణ మీకు ఇవ్వాలి, బర్త్డే ఎందుకు, ఆ విషయంలో మీరు ఆగాలి, ఏ విషయాన్ని బట్టి మీరు ఘనతపరచబడాలి అనే విషయం చెప్పాలి. నిజానికి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ప్రత్యేకమైన విషయం చెప్తున్నాడు, ఈ లోక సంబంధమైన దేనిని మీరు చేయటానికైనా ఒప్పుకోవటం లేదు. కాబట్టి క్రీస్తుకి తగిన వారమని చెప్పుకునేటట్లుగా మీ జీవితాలలో మీ ఇంట్లో ఏర్పాటు చేసుకునే దినాలు కానీ ప్రత్యేకమైన రోజులు కానీ పండుగలు కానీ ఉత్సవాలు కానీ ఏమైనా ఉంటే వాటిని క్రీస్తును మహింపరచడానికి మీరు తీసుకోవడానికి ఇష్టపడండి. ఒకసారి ముగిస్తున్నాను. దేవుడు తన మహిమను యేసుకిచ్చాడు, యేసు తన మహిమను మనకిచ్చాడు, మనము మన ప్రజల మధ్య దేవునికి మహిమకరంగా ఉండి ఆయన మహింపరచాలని ఆయన కోరుకున్నాడు. నువ్వేం చేసినా దేవుని మహింపరచు. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు.